మనుషులకు పశుపతి అని పేరు. అంటే మనందరం పశువులు, మనందరం పశువులు అంటే మన శరీర పశువులు అని కాదు, జీవలక్షణాలు అంటే పశులక్షణం. చూడరా వాడు పశువు అంటారు చూడు, అంటే మనలో ఉన్న మనస్సు మనలోని జీవలక్షణాలన్నీ కూడా పశులకే. జీవలక్షణాలు అన్నంతకాలం మనం పశువులు. ఈ రాగద్వేషాలు, హెచ్చు తగ్గులు, ఈ కామక్రోధాలు, తొందరగా ఆవేశపడటం, తొందరగా ఉద్యోగపడటం జీవలక్షణాలు అనేది వచ్చారు. ఉన్నంతకాలం మనం పశువు అంటే ఎంతకాలం అయితే ఈ పశు లక్షణాలు మనలో ఉన్నాయో మనకు పశుపతి దొరకదు. పశుపతి అంటే ఈశ్వరుడు. మనం ఇప్పుడు అహంకారం పశువుని శుభ చేస్తే కానీ మనలో ఈశ్వరుడు మన స్వరూపంగా ఉన్నప్పటికీ, మన ఆత్మ మన స్వరూపంగా ఉన్నప్పటికీ అది మనకు లక్ష్యం కాదు. మోక్ష సుఖం, ఆత్మ సుఖం ఎప్పుడు ఉంది మనలో, అది మనం ఏమనుకుంటున్నాం, మోక్షం ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, దానికోసం ప్రయాణం చేయాలి అని అనుకుంటాం. ఇదంతా మన కల్పన, ఇదంతా మనం ఊహించుకుంటున్నాం అంతే. కానీ మోక్షం మన స్వరూపం ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. అర్థం చేసుకునే యోగ్యత సరిగ్గా లేని మనని మోక్షం ఎక్కడ ఉందని, లేదా మరణించిన తర్వాత వస్తుందని ఇలా అనుకుంటాం. మరణించిన తర్వాత ఏమి రాదు, ఎలా ఉన్నాం అలా ఉన్నాం. మన మనసును శుద్ధి చేసుకునే విషయంలో చాలా ఏమి సహాయం చేయాలి. ఇంకా కొద్ది గొప్ప దరిద్రం ఏమైనా సహాయం చేస్తే అనుకుని చాలా అసలు సహాయం చేయాలి. దరిద్రం ఏమైనా కొన్ని సహాయం చేస్తే ప్రయత్నం పొగడతాడు. చావు మటుకు అక్కడ ఏం సహాయం చేయాలి. చావు చేసిన సహాయం ఇవ్వతే ఇక మనకి పాత శరీరాన్ని తీసేసి కొత్త శరీరాన్ని ఇస్తుంది. చావు చేసిన సహాయం శరీరాన్ని మారుస్తుంది, కానీ మన మనసును శుద్ధి చేయడానికి చావు మనకేం ఉపయోగం. చాలా మహాశైలరా, మనలో ఉన్న పశు లక్షణాలని, అహంకార లక్షణాలని, జీవ లక్షణాలని విడిచిపెట్టడం పూజ. ఈ విడిచిపెట్టడం త్యాగం, మిగతా ఈ త్యాగం కాదు, మిగతా పూజ. పశు రూపంలో ఈ జీవ లక్షణాలు, ఈ అహంకార లక్షణాలు, ఈ విడిచిపెట్టడం నిజమైన పూజ. ఎవరైతే తనలో ఉన్న దుర్గుణాలను విడిచిపెట్టడో, ఎన్ని పూజలు చేసినా మీరు ఉన్న చోట ఉంటారు, కానీ మీకు అభివృద్ధి ఏం కనపడదు. పూజ ఎందుకు చేస్తున్నాం మనం? ఏదో లోపల కొన్ని ఉద్దేశాలు ఉంటాయి మనకి, ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం పూజ చేస్తాం. అదే ఉద్దేశాలు మీకు నెరవేరవచ్చు, నేను కావాలంటే నాకు జ్ఞానం కాదు. నేను ఎప్పుడైతే నా రాగద్వేషాలు విడిచిపెట్టాను, అదే పూజ, అదే జపం, అదే త్యాగం. నిజమైన త్యాగం ఏంటంటే నాలో ఉన్న మోక్షాన్ని, నాలో ఉన్న జ్ఞానాన్ని, సహజంగా ఉన్న నాలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏ గుణాలైతే నా జ్ఞాన విరోధులుగా, మోక్ష విరోధులుగా, కాంతి విరోధులుగా, శాంతి విరోధులుగా ఏ గుణాలైతే నాలో ఉన్నాయో, ఆ గుణాలు నేను విడిచిపెట్టడానికి నిజంగా ప్రయత్నం చేయటమే పూజ. లాంగ్ స్ట్రగుల్, ఆ ఎఫర్ట్ మీరు చేయటం, ఆ ప్రయత్నం మీరు చేయటం నిజంగా పూజ చేస్తున్నట్టు గుర్తు. ఆ పూజ మీరు ఎవరైనా చేస్తున్నారు. చెట్టుకు పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు తోసుకొచ్చి మీరు దేవుడి దగ్గర పెడుతున్నారు. ఆ పుణ్యం మీదే చెట్టుదే, పువ్వులన్నీ చెట్టి మీరు కోసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతున్నారు. ఆ పువ్వుని చెట్టుకి వెళ్ళాలని మీకు రావాలి. మనస్సు యొక్క నిగ్రహం కోసం, మన మనస్సు యొక్క ఏకాగ్రం చేయడం కోసం పూజ జపం అని పుట్టారు రైట్. అంటే సాకరవాడు మన బట్టల్ని ఉతికి ఎలా వస్తున్నాడో అలా ఉతకేసుకోవడం కోసం, ఈ మనసును ఉతకేసుకోవడం కోసం పూజని, జపమని, సత్సంగమని, ధ్యానమని అన్ని పెట్టారు. అయితే నిజమైన పూజ నాలో మోక్షం అనేది మీరు ఆత్మరూపంలో ఉన్నానని భగవంతుడు చెబుతున్నాడు. మీరందరిలోని ఆత్మరూపంలో ఉన్నా నేను భగవంతుడు చెబుతున్నాడు. అయితే మనకు అనుభవంలోకి రావటం లేదు. అనుభవంలోకి రాకపోవడం కారణం ఎవరో కాదు, కారణం తరాయి వాళ్ళు ఎవరో కారణం కాదు, నా మనస్సే కాదు. ఊరు కారణం కాదు, దేశం కారణం కాదు, సమాజం కారణం కాదు. నాలో ఉన్న సుఖం నాకు అనుభవంలోకి రాకపోవడం కారణం నాలో ఉన్న గుణాలే, ప్రకృతి గుణాలే కారణం. ఈ గుణాలను మీరు తొలగించుకోకుండా మీరు పూజ చేసినా జపం చేసినా మనకు మోక్షం రాదు, సమాధి రాదు. మనకున్న రోగం ఇది మందు పుచ్చుకుంటే తగ్గిరావాలని లేదు, ఆపరేషన్ కావాలి. ఇది మందులు పుచ్చుకుంటే తగ్గి రోగం అలా కనపడలేదు, ఆపరేషన్ చేయించుకుంటేనే కానీ ఇదేమి తగ్గి ఉపాయం కనపడలేదు. ఈ సర్జరీ మెడిసిన్ వల్ల తగ్గింది కాదు, ఇది సర్జరీ బలెత్తవలసింది. ఏంటి సర్జరీ కావాలంటే నాకు గమ్యం తప్పమ్మా. ఈ భక్తుడు కానివాడు ఎవడు ఉన్నాడు, పోడుల్లో నాకు దొంగతనం పారితే నేను వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళి వస్తాను, నేను ముక్కుంటాను అనుకుంటే. నేను భక్తున్నే కదా, మీరు ఎవరైనా కాదంట. లేదా నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా ఇంటికి రాకుండా వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళు, లేదా బెదవాడలో ఉంటుందో నాలుగు వేలు వేస్తానని చెబుతాను. మరి నేను భక్తులే కదా, నువ్వు భక్తులు కాని వాళ్ళు దొంగలు భక్తులే. వాళ్ళు విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు, సరే మోసం చేయరు. దొంగలు మోసం చేయరు, విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు, వెంకటేశ్వరం డిగ్రీలో ఎంత అయితే వేస్తామని అంత వేసి వచ్చేస్తారు తిరుపతి. అది వాళ్ళు భక్తులే కదా. భక్తులు కానివాడు ఎవడున్నాడు అసలు? ఎలక్షన్ వాళ్ళు నెగ్గినవాడు ప్రతివాడు వెంకటేశ్వరం దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. వెంకటేశ్వరం దండం పెడుతున్నాడు, ఎలక్షన్ నెగ్గితే అవి ముందుకు వేసి వస్తున్నాడు. వాడు భక్తులు కాదని ఎలా అంటే వాళ్ళు భక్తులే కదా. అంటే చివరికి ఎలా తయారైంది, ఏది భక్తి ఏది భక్తి కాదో తెలియకుండా కన్ఫ్యూజన్ పెట్టుబడారు. చాలా సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేసి వదిలేసి. ఇప్పుడు రావణాసుడు భక్తుడే కదా, రావణాసుడు భక్తుడు కాదని ఎవరైనా అంటారా? మనకంటే ఎక్కువ పువ్వులు పూజ చేశాడు రావణాసుడు. రావణాసుడు భక్తుడే, దుర్యోధనుడు భక్తుడే, అందరూ భక్తులే. రావణాసుడు చేసిన పూజ మనలో ఎవరు చేస్తున్నారు చెప్పండి? అయితే అతను భక్తుడు కాదని ఎలా అంటే మనం? అయితే ఇక్కడ ఆపరేషన్ ఎందుకు కావాలని ఎందుకు చెబుతున్నానంటే, మన జీవగుణాలు మన జీవలక్షణాలు రావడం చేసుకుంటున్నాం, జీవలక్షణాలు తెప్పించుకోవడం మనం ఏమైనా ప్రయత్నం చేయటం లేదు, నైతిక విలువలను కూడా పెంచుకోవడం లేదు. ఏది ధర్మం, ఏది ధర్మ విరుద్ధం, ఏది జ్ఞానం, ఏది జ్ఞాన విరుద్ధం, ఏది నీతి, ఏది నీతి విరుద్ధం, ఏది సహేతుకం, ఏది అహేతుకం అని నైతిక విలువలు విడిచిపెట్టి ధర్మాన్ని విడిచిపెట్టి మరి భక్తి మార్గంలో ప్రయాణించారు. ధర్మాన్ని విడిచిపెట్టిన భక్తి ఎటువంటి రామాసుడు భక్తులు అండి? అవి భక్తే. అవి ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నరకాన్ని దాటే మన నైతిక విలువలను విడిచిపెట్టేసి నేనేదో పూజ చేస్తున్నాను, జపం చేస్తున్నానంటే వాడు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాదు. వాడు ఎన్ని కోటి జన్మలు ఎత్తినామో, ఎన్ని లక్షల జన్మలు ఎత్తినామో వాడు మోక్షం కూడా పొందరు. తన డెస్టినేషన్ ఏదో కనీసం తెలియనప్పుడు వాడికి ఎలా తెలుస్తుంది? తెలియనే తెలియదు. అదే మన గుణాలను సరి చేసుకోకుండా నేనేదో భక్తి చేస్తున్నానో, రామనామం చేస్తున్నానో, కృష్ణ జపం చేస్తున్నానంటే అది మనకు మోక్షాన్ని తీసుకెళ్తే మోక్షానికి దారి కనపడదు. ముందు మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోవాలి. రోగం ఏంటో కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోవాలి. భగవంతుడు మీ హృదయంలో అందరి హృదయంలో నేను ప్రకాశిస్తానని చెప్పారు. ఇందులో సందేహండి. అయితే భగవంతుడు మీ అందరి హృదయంలో ప్రకాశిస్తున్నప్పుడు మీ హృదయంలో ఉన్న భగవంతుడు, భగవంతుని మీకు తెలియకుండా ఏది మీకు వచ్చేస్తాను? ఇదే కల్పేషన్. భగవంతుడు అబద్ధం చెప్పడు కదా. భగవంతుడు ఏం చెప్పాడు? మీ అందరి హృదయంలోనూ నేను ఆత్మగా ప్రకాశిస్తున్నానని చెప్పాడు. ఆత్మస్వరూపం ఎటువంటి సుఖ స్వరూపం అని చెప్పాడు. మనం అందరం దుఃఖంగా ఉన్నా సుఖంగా ఉన్నాం. ప్రతి మనిషి దుఃఖంగా ఉన్నాడా సుఖంగా ఉన్నాడు? నాలో ఉన్న సుఖం నా చేతికి దొరకకుండా ఏది మనకి అడ్డు వస్తున్నది అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా వేస్తున్నారు? మీరు పూజలు చేస్తున్నారు కానీ ప్రశ్న ఎప్పుడైనా వేస్తున్నారు? మీరు బాగా ఆలోచించండి. కాసేపు దేవుని పక్కన కూర్చోబెట్టండి, శాస్త్రాన్ని ఒక పక్కన కూర్చోబెట్టండి. ఆచారంలో మాట చెప్పాడు. ఆత్మ తెలియని వాడికి ఎన్ని శాస్త్రాలు తెలియదా? అది తెలియదన్న. ఆత్మ తెలుసు వాడికి శాస్త్రం అక్కర్లేదు. ఎలా ఉంది మీరు కోపం? ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది, ఇంటికే ఎప్పుడైనా కోపం వస్తుంది, వస్తానండి. కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలు, రాముడు చెప్పిన మాటలు, గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు, యేసు చెప్పిన మాటలు, ఆచార్య పురుషుడు భగవాన్ చెప్పిన మాటలు, ఆ మాటలను పక్కన పెట్టాడు. మూట మళ్ళీ తీద్దాం, మూట కట్టి పక్కన పెట్టిన మాటలు. మీకు కోపం వచ్చినప్పుడు మీకు వచ్చిన కోపం మీ శరీరాన్ని, మీ తెలివితేటలు, మీ మనసుని పాడు చేస్తుందా లేకపోతే మీకు ఆ కోపం మీకు ఉపయోగపడుతుందో అపకారంతో? మీ కోపం మీ తెలివితేటలను పాడు చేస్తుందా? అది మీ తెలివితేటలను అభివృద్ధి చేస్తాం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు నష్టం వచ్చి వ్యాపారం ఎంతకాలం చేస్తారు? మీ కోపం మీకు నష్టం తీసుకొస్తుంది, మీ ఆవేశం మీకు నష్టం తీసుకొస్తుంది. మీరు ఇలా నష్టంతో ఎంతకాలం ఉంటారు? 24 రూపాయలు లాభం వస్తే తినగలరు, కానీ నష్టం ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు భరించగలరు? మోక్షం మాట వదిలేయండి, దైవం మాట వదిలేయండి. నాకున్న తెలివితేటలను పెంచడానికి మా కోపం ఉపయోగపడుతుంది. నా తెలివితేటలు పెంచడానికి సరిగ్గా తగ్గించేస్తుంది. కానీ ఎందుచేత నేను తొలగించుకోలేకపోతున్నాను? నేను పూజ చేస్తే జ్ఞానం కలిగినట్టు కాదు. నాకు దేవుని నామం ఉచ్చారణ చేస్తే నాకు జ్ఞానం కలిగినట్టు కాదు. మీరందరూ నన్ను ద్వేషిస్తున్నప్పటికీ మీ మీద నాకు ద్వేషం కలగకుండా కలిగిందంటే వీరికి నటించడం కాదు. మీ మీద నాకు ద్వేషం కలగకుండా నాకు జ్ఞానం కలగదు. కోపం వల్ల నేను నష్టపోతుంటే ఆ కోపాన్ని ఎలా వదిలించుకోవాలనే ప్రయత్నం సాగం చేయడం మానేసి నేను పూజ చేస్తానంటే మాట కరెక్ట్. ఏ గుణాలైతే, ఏ కోపం అయితే, ఏ రాగం అయితే, ఏ ద్వేషం అయితే నా తెలివితేటలను చంపేస్తాంటే, నా తెలివితేటలను చంపేసి గుణాలు నేను వదులుకోవడం మానేసి నేను పూజ చేశాను, వదిలేదు, మమ్మల్ని యాత్రకెళ్ళి వచ్చామంటే ఏం సుఖం, నీకు ఏం కాపాడుతుంది? మనం ఎలా ఎంతకాలం నష్టపోవడం? కొంతమంది ఏమో రమణ మహర్షి భక్తులు, కొంతమంది ఏమో సత్యసాయిబాబా భక్తులు, కొంతమంది రాముడికి భక్తులు, కొంతమంది కృష్ణుడు భక్తులు, కొంతమంది శివుడికి భక్తులు. అయితే ఏదో కట్టాడు కట్టేసరి మనసును రానుంది. ఏదో ఒక అవతార పురుషుడికి మనకు బానిసగా ఉన్నంత మాత్రం చేసి మనకు జ్ఞానం వచ్చేస్తుందా? రమణ మహర్షి గారు ఇలా చెప్పారండి, బాబా గారు ఇలా చెప్పారండి, లేదా రాముడు ఇలా చెప్పాడండి అనుకుంటాం. వాళ్ళకే మనం బానిసలుగా ఉంటాం అనుకుని మాట వస్తుంది. అయితే మనకు జ్ఞానం వచ్చేస్తుంది. నేను చేసే జపం వల్ల, నేను చేసే ఆరాధన వల్ల నా దుర్గుణాలు కనుక బయటకు వెళ్ళకపోతే ఏమీ ప్రయోజనం లేదు. నా జీవలక్షణాలు కనుక బయటకు తప్పకపోతే ఏమీ ప్రయోజనం లేదు. అందుకే సర్జరీ కావాలి. మిమ్మల్ని జిన్నులు రమ్మని అందరిని ఆహ్వానిస్తున్నాను. నేను మీకు ఇచ్చి కన్నీళ్ళే కానీ బహుమానాలు ఇవ్వలేను. అది దానికి సిద్ధమైతే రావచ్చు. నీతి కూడా మనస్సుకు సంబంధించింది కానీ బయటకు సంబంధించింది కాదు. అసలు మొరాలిటీ జిల్టర్ మరి మాట అంటున్నా. మీరు బయట నాజుగ్గా మీరు మాట్లాడవచ్చు, లోపల మనసులో కుళ్ళు పెట్టుకోవచ్చు. అది నీతి ఎలా అవుతుంది? బయటేమో గౌరవంగా మాట్లాడవచ్చు, మనసులో కుళ్ళు ఉంటుంది అనుకోండి, అది నీతి ఎలా అవుతుంది? ఏమండి మనసులో కనుక కుళ్ళు లేకుండా పై కొంచెం తగ్గిందా మాట్లాడినా దీన్ని చెడ్డ చూడు. మీకెంతో లోపల ఏం జరుగుతుంది అది మీరు చూసుకోవాల్సింది. మీకు బయట మీ కళ్ళ కనిపిస్తే మీ ప్రపంచం కంటే లోపల ఉన్న ప్రపంచం ఇంకా పెద్దది. కళ్ళు ఉన్నాయి మనకి సినిమాలు చూసి వస్తానుకున్న ఉదాహరణకి, అది మన హృదయానికి విషంతో సమానం. ఈ సమాజాన్ని ఎక్కువ పాడు చేసి ఏంటంటే చెప్తాను. మీరు 6 నెలల సాధన చేసి ఒక సినిమా చూస్తూ ఈ 6-4 సాధన పోతుంది. ఈ జన్మ గడిచిపోతే గడిచిపోయినట్టు అనుకుంటున్నాడు. మనకి ఈ దేహాలు ఉన్నాయో అలాగే భవిష్యత్తులో కూడా మనకు దేహాలు వస్తాయి. ఈ రోజు వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టు కాదు, జన్మ వెళ్తే వెళ్ళిపోయినట్టు కాదు. మన కళ్ళు మనకు ఉపకారం జరిగేలా మన కళ్ళును ఉపయోగించుకోవాలి. అలాగే మన చెవులు కూడా మనకు ఉపకారం జరిగేలా మన చెవులను ఉపయోగించుకోవాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? చెడ్డ పని చేయొద్దన్నారు. కారణం ఏంటి? కారణం చెడ్డ పని ఎందుకు చేయొద్దన్నారు? మనకు దుఃఖం వస్తుంది. మంచి పని చేయమన్నారు. ఎందుకు మంచి పని చేయమన్నారు? మంచి పని మనం సుఖం తీసుకొస్తుంటారు. ఏ గుణాలుంటే మన శరీరానికి ఆరోగ్యం చెడిపోతుందో, ఏ గుణాలుంటే మన మనసుకి శాంతి పోతుందో, ఆ గుణాలు విడిచిపెట్టకపోతే భక్తి ఉండాలి. ఏ గుణాలుంటే మన శరీరానికి ఆరోగ్యం చెడిపోతుందో, ఏ గుణాలుంటే మన మనసుకి అశాంతి వస్తుందో, ఆ గుణాలను మనం విడిచిపెట్టలేకపోతే అది భక్తి లేదు. ఏమండి, మీ ఇంటికి దరిద్రం వస్తుందంటే అందరూ కంగారు పడతారు, ధనం వస్తుందంటే సంతోషిస్తారు, కానీ దరిద్రం వస్తుందంటే అందరూ కంగారు పడతారు. అసలు మనం చేసి పూజ కూడా ధనం కోసమే కదా. చాలు వస్తానంటే మరీ కంగారు పడతారు. కానీ దరిద్రానికి మనం ఎక్కువ కంగారు పడక్కర్లేదు, చాలుకి ఎక్కువ కంగారు పడవలసింది. ఎక్కువ కంగారు పడుతుంది మన హృదయంలో ఉన్న అహంకారం. ఎందుకేటంటే నా అహంకారం నాకు చేస్తున్నంత అపకారం, నాకు దారిద్ర్యం చేయదు చాలు చేయదు. కానీ నేను ఏం చేస్తున్నాను? అహంకారాన్ని అలా అతి పరిధిని చేసుకుంటున్నాను. నేను జడిసి వేను చాలుకి దరిద్రానికి వెళ్తాను. అందరూ నేను నేను అని అంటున్నారా? అంటున్నారు కదా. అందరూ నేను నేను అంటున్నారు కదా. మీరేమైనా అనుమానం ఉందండి? మీరు నేను అంటున్నారు కదా. నేను అనుకుంటే అది వ్యవహారంలో జరుగుతుంది. అందరూ నేను నేను అంటున్నారు కదా. ఇది నేనే మనస్సు. దాన్ని జయించిన వాడు కానీ జ్ఞానం కలగదు. ఏ మాటలలో ఎతో కలుగుతుందో అవి చెప్పాలన్నా నాకు. మిమ్మల్ని సంతోషపెట్టే మాటలు కానీ, మిమ్మల్ని పొగిడే మాటలు కానీ నాకు చెప్పాలి. నువ్వు ఏ మాటలైతే ఎతో కలుగుతుందో ఆ మాటలే చెప్పాలి. మన నేను నేను ఈ నేనే మనస్సు, నేనే అహంకారం. ఈ అహంకారం తీసుకెళ్ళి మోక్షం ఇద్దామనుకుంటున్నాం. ఈ అహంకారానికి మోక్షం తిన్నా ఏం చేసాం? మన ప్రయత్నాడు మోక్షం కావాలన్నారు, మోక్షం కావాలన్నారు కదా. ఇప్పుడు ఈ నేను నేను అంటున్నాం మనం. అంటే ఈ నేనుకి మోక్షం ఇస్తున్నామనే, ఈ నేనుని తీసుకెళ్ళి తిండర్ నేను మోక్షాన్ని తప్పి చెబుతామని ఏంటి? ఈ నేను ఏం చేద్దాం? మోక్షం అంటే ఎవరికి? ఈ నేనికే మోక్షం కావాలని మాకు ఏమక్కర్లేదు. మోక్షం కావాలంటే ఏంటి? నేనుకి మోక్షమా? నేనుకి మోక్షం కాదు, నేను విడిచిపెట్టను. నా అనుకునే నేను నేను ఆ నేను విడిచిపెట్టడం మోక్షం. దానికి మోక్షం కాదు. దానికి మోక్షం ఏంటి? దానికి మోక్షం కాదు, దాన్ని విడిచిపెట్టడం మోక్షం. దానికి మనలో ఎవరైనా మనం సిద్ధంగా ఉన్నాం, దాన్ని విడిచిపెట్టాం. రహస్యం చూపారు మీరు ఎక్కడ చెప్పకండి. పూర్వములు కూడా యాగి చేయాలి. మరి మీరు రామాయణాలు అవి చదువుతున్నారు, ఇక్కడ రామాయణాలు భారత భాగవతాలు ఇక్కడ చదువుతున్నారు కదా. అది చదివేది మీరేమనుకుంటున్నారు? రావణాసుడు రాక్షసుడు, దుర్యోధనుడు రాక్షసుడు, కంసుడు రాక్షసుడు. అది యథార్థం చెప్పాలని నేనే రాక్షసుడు. ఇప్పుడు నేను నేను అంటున్నా ఈ నేనే రాక్షసుడు. కొన్ని వేల మంది రాక్షసులు కలిసి చేయలేని చెట్టు నేను చేస్తాను. బయట రాక్షసుడు నాకు శరీరం చంపగల, కానీ ఈ నేను నాకు నిరంతరం సుఖం లేకుండా చేసేస్తాను. వీడు రాక్షసుడు, వాడు రాక్షసుడు. నేను ఎప్పుడు దుఃఖంలో ఉంటాను కారణం, ఎప్పుడు నరకంలో ఉంటాను కారణం ఈ నేనే కారణం. అంటే నిజమైన రాక్షసు ఎవరు? నేనే. అంటే నీ నేనే రాక్షసు అక్కడ పెట్టుకుని మనం భర్త అభివృద్ధి చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. వాడు ఏం చేస్తాడు? మీలో ఉన్న తప్పులు, మీలో ఉన్న తప్పులు ఎక్కడమంటాడు. వాడు ఎంత రాక్షసుడో వాడు చెప్పరు మనకి. వీడు రాక్షసుడే, కానీ మీలో ఉన్న తప్పులు, మీలో ఉన్న బలహీనతలు, మీలో ఉన్న బలహీనతలు ఎక్కడమంటాడు. నరకాసుడు అంటే నేను మనకి దీపావళి ఇప్పుడు ఆ నరకాసుడిని చంపినప్పుడు మనకు దీపావళి. శాంతి సహజంగా ఉంది, సుఖం కూడా సహజంగా ఉంది, అన్ని సహజంగా ఉన్నాయి మనలో. అది మన అనుభవం రాకుండా చేసి నేను రాక్షసుడు. వాడిని మనం ఏం చేస్తున్నాం? వాడిని అలంకరిస్తున్నాం, వాడికి బట్టలు కొనిస్తున్నాం, వస్తువులు పెడతాం, వాడిని అలంకరించి వాడిని సింహాసనం మీద కూర్చున్నాం. ఏ పూజ చేసి చెప్పుకుంటారు, ఏ జపం చేసి చెప్తారు. ప్రతి మాటలోని ఈ నేనే అలంకారమే అభివృద్ధి ఉండాలని చూసుకుని మాట్లాడారు. మీరు 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ నూకం వేసుకోండి, ఇది మంచి పని చేస్తే మీరు 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ నూనె వేసుకుంటారు. కానీ ఈ నేను అలంకరించొద్దంటే మీరు మాట్లాడు. నేనే కష్టపడవద్దు, నేను అలంకరించడం మానేయండి. ఈ రోజు మీకు మోక్షం. జ్ఞానం కోసం నేను చేసే పనులు, నా అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం నేనే చేసే పనులు. నా జ్ఞానం కోసం నేను చేస్తున్న సత్కర్మ, నా అహంకారం కోసం నేను పని చేస్తుంటే అహంకారాన్ని పెంచుకోవడం కోసం పని చేస్తుంటే దుష్టకర్మ. ఎవరికైనా క్షేమ మీరేం కంగారు కాదు. మీరు ఒకవేళ క్యాన్సర్ జబ్బు ఎవరికైనా ఉన్నారనుకోండి, ఏమి కంగారు పడుతుంది? అంటే నిజమైన జబ్బు క్యాన్సర్ కాదు, నిజమైన జబ్బు ద్వేషం. ఇది క్యాన్సర్ ఈ దేహాన్ని ఒక్కదాన్ని తీసుకుపోతుంది. ద్వేషం నరకంలో తీసుకెళ్ళిపోయి శాస్త్రంలో నరకంలో వచ్చింది. అంటే నిజమైన జబ్బు క్యాన్సర్ కాదు, నిజమైన జబ్బు ద్వేషం. అంటే మీకు క్యాన్సర్ ఉంటే కంగారు పడకండి, ఒకవేళ ద్వేషం మీరు ఉండాలంటే ఉంటే కంగారు పడదు. మీరేం చేస్తున్నారు? క్యాన్సర్ ఉంటే రాయే ఊర్లో గడుపుతున్నారు, కానీ ద్వేషం ఉంటే ఎలా పట్టించుకుంటున్నారు? అవి జబ్బు చేసింది మనకు ఎవరైనా పట్టించుకున్నారు? మీరు మీరు ఎవరికైనా ద్వేషం ఉందనుకోండి, అసూయ ఉందనుకోండి, లేదా క్రోధం ఉందనుకోండి, ఏ కొన్ని హాస్పిటల్కి వెళ్దాం మీరు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు? అసలు క్యాన్సర్ ఉండే 25 చోట్లు 30 చోట్లు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా క్యాన్సర్ తగ్గించుకోవడం కోసం. మరి ద్వేషం కూడా ఒక రోగమే కదా. ఈ ద్వేషం అంటే చిత్ర గంట కూడా కొట్టింది. ఈ ద్వేషం అనే రోగం తగ్గించుకోవడానికి ఏ హాస్పిటల్ కడుతున్నారు, ఏం డబ్బు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. కాబట్టి మీకు ద్వేషం చేసి అపకారము మీకు క్యాన్సర్ వెయ్యంత కూడా చెయ్యి. మద్రాసు అపోలో ఇటువంటి హాస్పిటల్కి వెళ్ళి అవసరం అయితే రెండు నెలల మూడు నెలలు ఉంటానని మీరు వైద్యం చేయించుకుంటున్నారు కదా. మీలోని దుర్గుణాలు ఐదు రోగాలే కదా, ఆ రోగాలను తొలగించుకోవడం కోసం మీరు చేసే సాధన ఏంటి, మీరు చేసే ప్రయత్నం ఏంటి, మీరు పెట్టే పెట్టుబడి అదంతా ఆత్మీయంగా మీకు కొంచెం ఈ మాటలు నచ్చకపోయినా ఏమో ఎప్పుడుకైనా ఇంకో 10 సంవత్సరాలు కానీ ఈ మాటలు మీకు గుర్తు వస్తాయని చెబుతున్నారు. కానీ మందు ఎలా ఉంటుందండి, ఇంకా ఉంటున్నాను మళ్ళీ తిరిగా ఉంటుందండి. పూజ చేస్తున్నారనుకున్న భావన ఉంది. మీలోని ద్వేషాన్ని, మీలోని అసూయను, లేదా మీలోని రాగద్వేషాలను బయటికి గంట కానీ ఆ దేవుడు ఉపయోగపడాలనుకుని ఏంటి, ఆ దేవుడిని ఏం చేసుకుంటారు. కానీ నాకు ఏముంది, ఆ దేవుడి వల్ల మీకు ఉపకారం ఏంటి అని అడుగుతున్నాను నేను. కానీ నా చొక్కా మీద ఏమైనా చేయనదైనా పాకుతాను అనుకోండి, మీరు ఎవరైనా మీ చొక్కా మీద చేయం పాకుతానండి, అది తీసేసుకోండి, దాని చూస్తే నాకు కోపం కాదు, అది కోపం వస్తుంది. అది మీ నెత్తి మీ బాడి ఉందండి, ఇంకా బాడి కడిగేసుకోండి, మీరు ఎవరైనా చెబుతారు నా కోపం వస్తుంది, కోపం రాదు. కానీ శరీరం మీద ఉన్న మట్టి మీరు తొలగించుకోమని చెబుతే నా కోపం రాదలేదు. కానీ నా మనసులో మీ మనసులో పాలన దోషం దాన్ని తీసేసుకుని మీరు ఎవరైనా చెబుతారు మీకు అవసరం నాకు చూసి నా కోపం వస్తుంది. ఏంటి లోపం ఎక్కడ, ఈ లోపం ఎక్కడ ఉంది అసలు, ఏం చేత నాకు శరీరంలో ఉన్న మట్టిని తీయనంటే నా కోపం రావడం లేదు. నా మనసులో ఏదో ఒక దోష లోపంలో మట్టి ఉంటే తీసుకోమంటే నా కోపం వస్తుంది. మరి దీని కోపం లేదా దానికి కోపం ఎందుకు వస్తుంది, ఈ లోపం ఎక్కడ ఉంది అసలు అంటే నా అహంకారంతో నేను కలిసి ఉంటున్నాను, దాన్ని ఐడెంటిటీ అవుతున్నాను, అప్పుడు కోపం పడతాను. నన్ను ఎవరు బంధిస్తున్నారు, మీరు ఎవరైనా బంధిస్తున్నారు నన్ను, నా మనస్సు నన్ను బంధిస్తాను, నా మనస్సు నన్ను బంధించేసి మనస్సును తొలగించుకోవడం కోసం నేను చేసే ప్రయత్నం. నా మనస్సు నేను స్వాధీనం చేసుకుంటే స్నేహితులు నాకు చేసే ఉపకారం మనసు చేస్తానని చెప్పాడు భగవంతుడు. నా మనస్సు నేను స్వాధీనం చేసుకోలేకపోతే విరోధి నాకు ఎంత అపకారం చేస్తారు, నా మనస్సు నాకు ఎంత అపకారం చేస్తానని చెప్పాడు. దేహాన్ని కావాల్సినందుకు 300 రూపాయలు 400 రూపాయలు అవుతున్నాను, 300 రూపాయలు అయితేనే కానీ దేహం కావాలన్నది పిల్లల ఖర్చు కావచ్చు. 300 రూపాయలు పెట్టి కూడా ఈ దేహం కావచ్చు, 300 రూపాయలు పెట్టి మనం పొల్ల కొనుక్కుని మరి మనసు కావాల్సింది, కొంచెం 4 రోజులు ఎక్కువ పడేద్దాం, 100 రూపాయలు పొల్ల కొనేద్దామండి, 100 రూపాయలు పొల్ల కొనిస్తే మన మనసు కావాల్సింది. శరీరం కాలకముందు ఎవరైతే తన మనసును కాల్చుకున్నాడో వాడి శరీరం కాల్చకుండా పడలేదు, వాడు సిద్ధపురుషుడు. ఈ శరీరం ఉండదు ఎవరైతే తన మనసును కాల్చుకున్నాడో, తన అహంకారాన్ని కాల్చుకున్నాడో వాడు ఈ శరీరం కాల్చకుండా పడలేదు. కొంతమంది మంచి మాటలు వింటారు, కారణం ఏంటి, లోపల ఉన్న దోషం ఏంటో, మనలో ఉన్న దోషం వల్ల దేని లేదనుకుంటున్నాం, మనలో ఉన్న దోషం వల్ల శాస్త్రం లేదనుకుంటున్నాం, మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు లేదని అనుకుంటున్నాం. కానీ మీకు నిజం చెప్పాలంటే దేవుడు ఉన్నాడు మనం లేదు, కానీ మనం అనుకునేది మనం అన్నా దేవుడు లేడనుకుంటాం. మీరు ఎన్ని విద్యలు నేర్చుకోండి, ఎన్ని అధికారాలు సంపాదించండి, ఎంత కీర్తిని సంపాదించండి, మీరెవరో మీకు తెలియనప్పుడు ఏం తెలియనట్టే లేదు. నేను ఎవరిదో నాకు తెలియనప్పుడు నాకు ఎంత విజ్ఞానం ఉంటే నాకు తెలుసు, అది ఇంజనీరింగ్ బియ్యం ఉన్నాయండి అనుకుని మాట్లాడుతుంటే మెతుకు కూడా నాకు అడగదు అనుకుని ఆ బియ్యం నాకు ఉపకారమే, నాకు ఎంతో తెలివితేటలు ఉన్నాయి, ఎన్నో విషయాలు నాకు తెలుసు. కానీ నేనెవరో నాకు తెలియదు, నాకు చాలా విషయాలు తెలుసు తెలియదు, కానీ నేనెవరో నాకు తెలియదు. నేనెవరో నాకు తెలియనప్పుడు ఎన్ని విషయాలు తెలిసినప్పుడు నేను సుఖపడతాను, నా ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నప్పుడు నాకు అడగనప్పుడు నేను సుఖపడతాను, నాకు ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ, ఎన్ని శాస్త్రాలు నాకు తెలుసుకున్నప్పటికీ, నేనెవరినో నాకు తెలియనప్పుడు నాకు సుఖం లేదు. ఇప్పుడు నేను అంతా అంటే మీకు ఏం తెలియదు అంటే ఊరుకుంటారు అండి, మీకు అన్ని తెలిసిందే మీకు సంతోషం, మీకు ఏం తెలియదు అని మీరు ఊరుకో, చాలా విషయాలు తెలిసినా నాకు తెలియని విషయాలు ఉన్నాయనుకుంటారు. సాక్రటీస్ మాట చెప్పాడు, నాకు ఒకే విషయం తెలుసా నేను సాక్రటీస్ ఏం తెలిసిందంటే నాకు ఏం తెలియదు అని సంగతి తెలుసు. సాక్రటీస్కి ఒకే విషయం తెలిసాడు, ఏం తెలిసాడు దానికి, ఆయనకి ఏం తెలియదు అనే సంగతి నేను తెలుసాను. ఎన్నో విషయాలు తెలుసుకున్నా అని తెలిసిన అన్ని విషయాలు తెలుస్తున్నాను, కానీ తను ఎవరో తాను తెలుసా, తానెవరో తాను తెలుసుకోవడానికి మీరు తెలుసుకున్న విషయాలు తానేదైనప్పుడు అది ఏం చేసుకుంటారు, కాల్చుకోవాలి తొలి మంటెట్టుకోవాలంటే. మీరు ఎవరో తెలుసుకోకుండా మీరు శ్మశానానికి వెళ్ళిపోతాం అని అంటారు, కూడా మనం ఎవరో మనం తెలియకుండా మన శ్మశానానికి వెళ్ళిపోతాం అనుకున్న మాట వచ్చింది సహాయం చేస్తారు. కొంతమంది అందరూ ఒంటరిగా కూర్చొని ఏకాంతంగా కూర్చొని రోజు 10 నిమిషాలు ఏకాంతంగా కూర్చోనండి, ఏకాంతంగా కూర్చోడానికి ఒంటరిగా ఉండలేమంటారు, చచ్చిపోయేందుకు మనకు ఎవరు సహాయం వస్తారు, మీరు మరణించినప్పుడు మీకు కూడా ఎవరు ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఏకాంతంగా ఉంటే మీకు ఎవరికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, కానీ మనకు ఎవరు సహాయం చేస్తారు మరణించారు, మన జతగా ఎవరైనా వస్తారో మనకు నా అహంకారం దేహంతో కలిసి, నా అహంకారం ఇప్పుడు దేహంతో కలిసింది, దేహంతో బాధ వస్తుంది, దేహం పుట్టినప్పుడు నేను పుట్టి అనుకుంటున్నాను, దేహం మరణించినప్పుడు నేను మరణించాను. మీ మనస్సు యొక్క జన్మస్థానం మీరు చూసే వరకు మీ జ్ఞానం కాదు, మీరు ఏ దేవుని ఆరాధించినా సరే, ఏ మతంలో మాట్లాడు, ఏ గురువుని ఆశ్రయించిన ఇది కుటుంబానికి వెళ్ళినట్టు, మీరు దేవాలయం కోర్టులో పోతే హైదరాబాద్ కోర్టుకు వెళ్ళొచ్చు, కుటుంబ కోర్టు తీర్పు అయిపోతే మీకు ఏ అవకాశం లేదు. ఈ సుప్రీంకోర్టు తీసుకున్నట్టు నేను చెప్పిన నేను నేనంటున్నారు చూడండి, నీ నేను జన్మస్థానం నీకు తెలియకపోతే జ్ఞానం కాలేదా మనిషి.
దేవుడు నా కురిష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి వ్యక్తిమాన్యమే ప్రియ. ఒకసారి మనకు అనుకూలమైన విషయాలు ఏమైనా తెలిసి సంతోషం ఇచ్చేస్తున్నాను. మీరు నేను పొగుడుతారనుకున్న సంతోషం వస్తుంది. మీరు పొగుడు అయితే సంతోషం చూడదు. ఇది మాయ మనకు అర్థం చేసుకోవాలి. మీరందరూ కలిసి నేను పొగుడుతారనుకున్నా సంతోషం వస్తుంది. పొగుడు మీ లోపల పొగుడేవాడు ఎవడో ఇక్కడ సంతోషం చూడాలి. ఇదే కాదు ఆడేవారు ఇదే ఏమైన గురిష్టకి నా ద్వేష్టి ఎవరికైతే ద్వేషం లేదు, నా శోచకి ఎవరికైతే దుఃఖం లేదు, నా కాంక్షకి ఎవరైతే దేని మీద కోరడు, శుభ అశుభ పరీక్షాది శుభాన్ని అశుభాన్ని ఎవరైతే విడిచి పెడుతున్నాడు. చాలా మంది ఏం కోరుకుంటారంటే నాకు అశుభం అవుతుంది ఇప్పుడు శుభం ఉండాలి, కానీ శుభం వెనకాల అశుభం. శుభాన్ని కోరుతున్నాడు ప్రతి వాడు శుభం వెనకాల అశుభం వస్తుంది తప్పనిసరిగా. మనిషి కూడా నేను వచ్చినట్టు మీరు ఎప్పుడైతే శుభాన్ని కోరుతున్నారో దాని కూడా అశుభం వస్తుంది. మీరు కోరుకోక్కర్లేదాన్ని అశుభాన్ని ఎవరు కోరుకుంటారో మీరు కోరుకుంటారు అశుభాన్ని, ఎవరైనా కోరుకున్నాడు ఉన్నాడు అశుభాన్ని. ఇదే మాయ. ప్రతి వాడు శుభాన్ని కోరుకుంటారు కానీ కూడా అశుభం వస్తుంది శుభాన్ని కోరికవరు. ఈ మాయ ఎప్పుడు తెలుస్తుందని ఎవరు లెంపలు వాయించి మనకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు పరమేశ్వరుడు చెప్తున్నారు. దాన్ని లెంపలు వాయించి మనకు చెప్పేవాడు ఎవరున్నాడు. ఇదే మాయ. ప్రతి వాడు శుభం ఇష్టం శుభం కోరుకుంటారు. అశుభం రాకూడదు మాకు అశుభం రాకూడదు ఎప్పుడు శుభమే రావాలి శుభమే రావాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడైతే శుభం కోరుకున్నారో అప్పుడు అశుభం వచ్చితే శరీరం ఎప్పుడైతే పుట్టిందో మరణం కూడా కాదు. తొమ్మిది ఆదివారం రావచ్చు నాకు సోమవారం రావచ్చు మనం ప్రేమ నేర్చుకోవచ్చు జరిగింది తీసుకోవాలి. ఇక్కడ మనస్సు నుంచి ప్లాన్ చేయడం ఎవరు అహంకారం లేదు అని పిచ్చి మాట చెప్పుకోవడం కాదు. ఎంచైతే మనస్సు నుండి ఎంతకాలం అయితే అహంకారంలో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటారు. కానీ జరిగే ఈశ్వర సంకల్పం అనుకునేది మన దేవ సంకల్పం అనుకోవచ్చు. అనుకోకుండా ఆగమంతా అవుతాను మనం అనుకోవచ్చు. అనుకోవడం మన చేతిలో ఉన్నది కానీ జరిగేదంత ఈశ్వర సంకల్పం కాబట్టి మనం అనుకునేది ఈశ్వర సంకల్పం రెండు కలుస్తాయనుకోండి ఎంత మనకు ఎన్ని జాతులు అనుకుంటాం మన మొత్తం మనకు ఎన్ని జాతులు ఈ గాలి అర్థం చేసుకోండి. ఒకసారి ఈశ్వరు అనుకుంటే మనం అనుకున్న సరిపోతుంది. అది ఈశ్వరు అనుకునేటువంటి జరుగుతుంది. ఏంటంటే మనం ఏమనుకుంటాం మనం అనుకుని జరుగుతుంది. మనం అనుకున్న జరిగే ఈశ్వరు అనుకుంటే మనం అనుకున్న జరిగితే ప్రతిదీ జరగదు. మనం అనుకుని మనం ముందు చెప్పురాదు. ఏదో నోటీస్ పంపిస్తారో నాలుగు రోజుల ముందు మన ఇంటికి నోటీస్ పంపించుకోవాలి. ఈ పంచాయతీ ఆఫీసులు గవర్నమెంట్ నోటీసులు పంపిస్తుంది చూడండి మనం ఏదైనా పొలం కట్టకపోతే పంచాయతీ ఆఫీసులు ఇది అవ్వకుండా వారం రోజులు నోటీస్ పంపిస్తే మనం చదువుకోవచ్చు. మనం ఇన్న విషయాల్లోని చూసే విషయాల్లో ఇంటికి జాగ్రత్తగా ఉంటారంటే ఆచార్య వాళ్ళు ఇంటికి జాగ్రత్తగా ఉండమంటారంటే ఒకసారి కనుక మీరు చూస్తే ఒకసారి కనుక మీరు వింటే ఆ జన్మ విషయం మంచిదైనా చెడ్డదైనా చూసిన విషయం మంచిదైనా చెడ్డదైనా మరణించే టైంలో జ్ఞాపకం ప్రతి మనిషికి మరణ పరీక్ష అండి. కొందరు గాలి పీల్చుకుంటున్నారు కదండి అందరూ గాలి పీల్చుకుంటున్నారు కదండి అని గాలి ఏదైతే జరుగుతుంది మనం బయటకు లాగేసింది దాన్ని చచ్చిపోయి చచ్చిపోయింది శ్వాస ఆగిపోయిన కూడా తీసేస్తారు. ఈ శరీరమే శవం. శవం శవం అంటారు. శవం ఎక్కడికి వస్తుంది ఇదే శవం. కానీ శవం అది శవం అంటారు. శవం అంటే ఇందులో గాలి ఆగిపోతే శవం అంటారు. శవం ఈ శరీరం శవం. శవం అంటే అక్కడ కొత్తగా రాదు ఇదే శవం. అంటే మనం నడుస్తున్నాం కాబట్టి కూర్చుంటున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది శవం అంటారు కానీ శవమైంది. కానీ ఏం చేస్తుందంటే మన జీవితంలో చూసిన విషయాలు విన్న విషయాలు మనం ఆలోచించిన విషయాలు చేతులతో చేసిన పనులు ఈ మనసు ఏం చేస్తుంటే ఒకసారి మొత్తం కూడా స్మరిస్తున్నారు. ఈ గొడవలన్నీ చదువుకుంటున్నాం ఆఖరినే ఈ గొడవలన్నీ చదువుకుంటేనే కానీ మనం ఎంత కన్నారపడ్డా ఆఖరి దాని ప్రాణం వారు ఏమి లోపల జరిగే గొడవలన్నీ తన చూసిన విషయాలు విన్న విషయాలు మోహానికి సంబంధించిన విషయాలు బంధానికి సంబంధించిన విషయాలు అన్ని విషయాలు లోపల మరణం చేసి మరణం చేసి మరణం చేసి అది అలా తిరిగిన తర్వాత ఈ ప్రాణాన్ని మనకి ఆఖరి వారు అప్పుడు ఈ ప్రాణాన్ని లోపలికి లాగబు ప్రయాణం చేస్తారు. చాలు అంటే మీరు ఏం కంగారు పడుతున్నారు ఎక్కడికి వెళ్ళకండి అది టెంపరీ నిద్ర. అది టెంపరీ నిద్రలేండి. చాలు అంటే మీకు చిన్న నిద్ర దూరక నిద్ర కదా చిన్న నిద్ర ఇంటర్వ్యూ అనమాట. సినిమాలో చూడండి మంచి ఇంటర్వ్యూ ఇస్తారు చూడండి ఒక ఐదు నిమిషాలు ఏ కాస్త తిరగడానికి దానికి అలాగే ఈ శరీరానికి ఇంకో శరీరానికి మంచి ఇంటర్వ్యూలు అనమాట. చాలా అంటే ఇంటర్వ్యూ ఇది మనం వినే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చూసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా అన్నంతో సమయం అన్నాలో ఎంట్రీని కలిసిందని కూడా మనం తింటామండి. అన్నంలో కొన్ని ఇంద్రుని చొక్కలు కలిసిందనుకోండి ఇంటికాడ అన్నంలో మీరు తింటారా? కొన్ని నాలుగు ఇంద్రుని చొక్కలు కలిసింది అనుకోండి అన్నం వేరే తింటారొచ్చండి. ఇంటికి మనం చంపేస్తున్నాము ఆరోగ్యం పాడు చేస్తున్నాం మనం కలిపి ఇదే తిండి విషయంలో మీరు ఎంత జాగ్రత్త పడుతున్నారో మీరు చూసే విషయాల్లో అంత జాగ్రత్త ఉండాలి వినే విషయాల్లో కూడా అంత జాగ్రత్త. అనుకో ఆహారమే మీరు తిని అన్న శరీరాన్ని కన్నా మీరు వినే విషయాలు మీరు చూసే విషయాలు మీరు ఆలోచించే విషయాలు ఇవన్నీ మీ మనస్సు కదా. చాలా మంది ఏమనుకుంటారండి బుర్రలో మనస్సు ఉంది అనుకుంటారు రైతే. బుర్రం తయారు చేసింది మనస్సు మైండ్కి సీటు నిలదు అది రైతే.
కానీ మెదడు తయారు చేసింది కూడా మనసు. దాన్ని మాడు చెప్పడానికి మీకు నష్టం ఏమన్నా, ఇప్పుడు డబ్బు ఇవ్వడానికి మీరు నష్టపోతారు, మాడు చెప్పడానికి మీకు నష్టం తక్కువ. మీ డబ్బులు ఖర్చు పెట్టుకోమని మేము చెప్పారు, ఎవరితో వాడు గీతో కోరుతాడు మీరు నష్టపోతారు చెప్పవచ్చు. ఇది కామన్ సెన్స్ అప్రోచ్. ఎదటివాడు ఎక్కడ కొడుతూ ఇదేం డబ్బు నష్టపోవడం, ఎదటివాడికి మంచి మాట చేసి ఇచ్చి ఇదేం డబ్బు నష్టపోవడం, కానీ ఎదటివాడు కొంతమంది మంచి చెప్పడం చెప్పవచ్చు. చెప్పిన కారణం కోపంగా ఏది ఉంటే మనం సుఖపడతామో, ఏది ఉంటే మనం శాంతిగా ఉంటాము, అదే దాని గురించి అక్కడ అవగాహన లేదు. దాన్ని సాధించడం అంటే కొంచెం దాని గురించి కూడా అవగాహన లేదు. దుస్తులు ఉన్నాయి కాబట్టి దేవుడికి దండలు వేస్తున్నాం, దేవుడికి పూలు పెడతాం, కానీ మన పూర్తిలో అయితే దేవుడు దండలు వేస్తాడు, దేవుడు పూజలు విజయాలు కోరిక లేవనుకోండి, మాట వస్తూ అనుకోండి, మీరు దేవుడు దండేస్తారు, కోరిక కోసం మీరు దండేస్తున్నారు, మీ కోరిక కోసం వేస్తున్నారు, అప్పుడు దేవుడు అనుకుంటాడు కదా మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, వాళ్ళు కోరిక కోసం నన్ను ప్రేమిస్తున్నారు, లేదా నా కోసం నన్ను ప్రేమిస్తున్నారు, అంత తొలినట్టుండ అజ్ఞానం అజ్ఞానం. మీ మన పురించట్లు లేవాలి. మీరు ఏ ఉద్దేశంతో ఏ సంకల్పంతో ఆ పని చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారు ఆ సంకల్పాన్ని గ్రహించడం అంత అమాయకు రావాలి. మీరు చేసే పని ఏ సంకల్పంతో చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఏ పర్పస్తో చేస్తున్నారు, మీ ఓటు ఏమి, మీరు ఎంతవరకు ఎవరికైనా 2 రూపాయలు ఇచ్చారనుకున్నారు, 2 రూపాయలు ఇచ్చేది కీర్తి కోసం ఇస్తున్నారా, ఇప్పుడు గొప్ప కోసం ఇస్తున్నారా, అదే పాపం వాడు బాధపడుతున్నాడని ఆర్టీ చూస్తుంది, అది నాకు గొప్ప వస్తుందని ఇస్తుంది. మీ ఉదయం ఏ ఉద్దేశంతో 2 రూపాయలు ఇస్తున్నారో చూడలేనంత ఏమి చెప్పుకోవడం లేదు. మీ మూడు నేను చూస్తాడు ఒకవేళ మంచి పని మీరు కీర్తి కోసం చేస్తున్నారనుకో నేను చెయ్యొద్దంట లేదు, కానీ కీర్తి కోసం చేస్తున్నారన్న సంగతి ఆయన తెలుస్తూ ఉంటుంది. కీర్తి వస్తుంది జ్ఞానం, ఇంకా మీరు చేతులు కీర్తి కోసం, కానీ కీర్తి ఎవరికి, మీరందరూ కీర్తిని కోరుకుంటున్నారా, ఎవరు కోరుకుంటారు ఏమండి, మీ పేరెంట్ ఇష్టమండి, మీకు తన పేరెంట్ ఇష్టమైన ఎవరు ఉన్నారండి ఇక్కడ, ఎవరి పేరెంటో వాళ్ళకి ఇష్టం, కీర్తిని కోరుకుంటున్నారనుకోండి, కీర్తి ఎవరు, నాలో ఈశ్వరుడికే నాలో అహంకారానికి, అహంకారానికి కీర్తి, ఈశ్వరుడు కీర్తి అహంకారానికి కీర్తి అంటే అహంకారం పెరుగుతుందో తగ్గుతాం, పెరుగుతాను మనం ఏం సాధించండి, ఈ విషయం ఇది అర్థం అవుతుంది. మంచి పనులు చేసి మీరు అందరూ కీర్తిని కోరుకుంటున్నారనుకోండి, కీర్తి వస్తుంది, కీర్తి వల్ల ఏది బలపడుతుంది, మీలో అహంకారం బలపడుతుంది, మీలో అహంకారం బలపడితే మీరు దూరం దూరం అవుతాయో దొరుకుతాయి. ఈ తలంపుల విషయం వాడు గొప్పవాడిని వాడు మహాత్ముడిని మీరు అలపడుతుందని చెప్పి ఈ తలంపులు అయితే ఆ తలంపుల విషయంలో మనం ఏమైనా జాగ్రత్త పడుతున్నాం, ఇంటికాడ వంట విషయంలో పాత్ర విషయంలో మన తాగు మంచి నీళ్ళ విషయం అన్ని విషయంలో జాగ్రత్తగా ఉన్నాం, కానీ ఇక్కడ జాగ్రత్తగా లేని ఏ విషయంలో మనకు ఇచ్చి తలంపుల విషయంలో జాగ్రత్త. మీ తలంపులు వస్తున్నాయి కదా అందుకే ఎవరికి నష్టమైంది, మీ తలంపులు వస్తున్నాయి, వస్తున్నాయి, ఎటువంటి తలంపులు వస్తున్నాయి, మీ తలంపుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీ దేహం జీవితంలో అవుతుంది, కానీ మంచి తలంపులు లేకపోతే మనం తొందరగా పక్కు అంటాం జ్ఞాపకం. తలంపులు కనుక సుచైన తలంపులు మన హృదయంలోకి రావటం పోతే, మన బ్రెయిన్లో కనుక మంచి తలంపులు రాకపోతే మనం పక్కు అంటాం, ఎప్పుడు ఖచ్చితంగా చూడండి. ఒక పని నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుంది, అక్కడ చేయడం మీకు ఎక్కడ కనపడదు, ఎప్పుడు మంచి తలంపులు వచ్చి మనుషులు అంత తీయగా ఉంటాయి. స్వీట్ ఫ్రూట్ బాగా స్వీట్గా ఉన్న ఫ్రూట్ ఎలా ఉంటుందో కొంతమంది మనుషులు ఎలా ఉంటుంది, అంటే వాళ్ళకి వచ్చే తలంపులు వాళ్ళ మనసు ఆ రకంగా తప్పం. మీరు చేసే పూజలు, మీరు చేసే గతంలో, మీరు చేసే ధ్యానంలో, మీరు చేసే గతంలో మీ అహంకారాన్ని కలుగుతాను. ఎలాగా కలుస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తారు, మంచిగానే మంచి పని చేస్తున్నారు, కానీ మీ అహంకారాన్ని కలుగుతాం. అహంకారం కరగకుండా ఉన్నట్టుగా సృష్టి కూడా వెళ్ళకని ఈశ్వరుడు వస్తున్నాయి. నా పూజలు నా అహంకారం కరగకపోతే నా పూజ యొక్క ప్రయోజనం. కొంతకాలం కొంతమంది ప్రేమిస్తారు, నువ్వు వేస్తారు, మళ్ళీ కొంతకాలం కొంతమంది ప్రేమిస్తారు. నూతులు మారిపోతుంటారు, ప్రేమించి వ్యక్తులు మారిపోతుంటారు, వస్తువులు మారుతా ఉంటారు, ప్రేమించి వస్తువులు బంధం మారచ్చు, అంటే ఏదో బంధం ఉంటాం, వాడు అజ్ఞానంలోకి బంధం మారుతా ఉంటే ఏదో బంధం, దూరం కట్టుబడి మార్చినట్టు, ఏ కట్టుబడి కట్టేసినా దూరం అలా పరుగులో వచ్చింది, కట్టుబడి మార్చుకుంటుంది దూరకు ఒకసారి, అలా మనం కూడా ఏం చేస్తాం, నామరూపాలు మారుస్తాం, కొంతకాలం పుణ్యం చేస్తాం, కొంతకాలం పుణ్యం చేస్తాం, కొంతమంది దేవుడు మారుస్తూ ఉంటారు, కొంతకాలం ఉద్యోగులు అంటే ఇష్టం, కొంతమంది కొంతకాలం ఉద్యోగులు అంటే ఇష్టం, అలా గురువులు కొంతకాలం కొంతమంది గురువులు అంటే ఇష్టం, కొంతకాలం కొంతమంది గురువులు అంటే ఇష్టం, ఏదైనా కావాలి. ప్రతి మనిషికి సుఖం కావాలి, సుఖం అక్కర్లేదు ఏ మనిషి చెప్పడం, నాకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలి, ప్రతి వాడు కోరుకుంటారు, కానీ సుఖం ఎక్కడుందో మనిషి ఆత్మ సుఖం ఏదో లేదన్నారు, ఆత్మకు మరుగు పేరే సుఖం, సుఖానికి మరుగు పేరు ఆత్మ, రెండు పేరు కావాలి. సుఖం కావాలి మనకి ఎక్కడుందో మనకు తెలియదు, మనందరికీ సుఖం కావాలి, కానీ ఆ సుఖం ఎక్కడుందో మనకు తెలియదు, అది తెలిసే వరకు ఆ వస్తువుని పొందే వరకు దేహాలు తప్పు శవాలు తప్పు వైరాగ్యం లేని వ్యక్తికి జ్ఞానం ఎందుకు చెప్పనండి, వాడు ఏ టెన్షన్ మీద పెట్టి నెలకొండవాడు, వైరాగ్యం లేని మనిషి మనకి జ్ఞానం రాదు, అసాధ్యం. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా మనం కూర్చునే శక్తి కూడా మనం మోక్షం కావాలి. నేను అంటున్నాను ఈ నేననే మన సమస్యను పరిష్కారం చేసుకోకుండా దానికి ఎదురు పడకుండా పూజ చేసి జపం చేసి ప్రాణాయామం చేసి ఇలా కాలక్షేపం చేస్తున్నాం అనుకోండి, కాలక్షేపం చేసుకుంటే మైండ్ ఎప్పుడు తాత్కాలికంగా అలా నిగ్రహించి పడుతుంది, కానీ శాశ్వత పరిష్కారం అడిగి రాదు. ఇప్పుడు అసలు అలా ఉంచేసి వడ్డీ మరీ తీరుస్తూ ఉంటాం అనుకోండి, మనం ఎంతకాలం ధర రుణం తీరుతున్నాం అసలు, ఈ అహంకారం ఒకటి అప్పు ఒకటి తప్పు దాచుకున్నా అహంకారం దాచుకున్నారని నిన్న పెరుగుతూ ఉంటుంది. ఈ అహంకారాన్ని మనం పరిష్కారం చేయకుండా పూజ చేస్తాం, జపం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, నిద్రించుకుంటాం, జాగ్రత్తగా ఉంచుతాం, అసలు తీర్చం ఒడ్డు తీరుస్తూ ఉంటాం, అలా ఒడ్డు పెరుగుతాం. అలా ఈ నేను అలా ఉంచేస్తాం, ఆ మనసు కుదురు కోసం, మనసు శాంతి కోసం ప్రయాణం చేయటం, పది ఇంకోటి పూజ చేయడం ఏదో చేస్తుంటాం. ఆ పది నిమిషాలు నెమ్మది అలా పడి ఉంటుంది, కానీ దానికి చావు లేదు. మరి ఆ టెంపరీగా అలా కుదురుగా ఉన్న తర్వాత మళ్ళీ మనసు అనేది మనం ఎలిసి ఉద్యోగిస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం ఇప్పుడు మీకు కూడా చూడండి, ఒకసారి పది నిమిషాలు ఇంటికి ప్రశాంతంగా ఉంటుంది, మనిషి రోజు దుఃఖం వచ్చారు. దేవుడు దగ్గర కూర్చున్నప్పుడు పూజ చేసినప్పుడు జపం చేసినప్పుడు మీకు కుదురుగా ఉంటుంది, బాగుంది బాగుంది అనిపిస్తుంది. కుదురు పూజ చేసుకుంటారు మళ్ళీ మధ్యాహ్నం దుఃఖం వచ్చారు, మళ్ళీ మీ గొడవలు మీయే, మీ తలంపులు మీయే, మీ ఆలోచనలు మీయే, మీ బాధలు మీయే. అంటే మనం టెంపరీగా పరిష్కారం చేసుకుంటున్నాం, ఏదో పూజ చేసో, జపం చేసో, సంగీతనో, భక్తి పాటలు వినో, ఏదో కలక్షేపం చేసి దాన్ని మరుగు పెడతాం, అలాగే దాన్ని జోకి పెడతాం. కత్తి పొమ్మ వల్ల ప్రమాదం లేదు, మన ఇంట్లో పొమ్మ అనుకున్నా సత్యం పర్వాలేదు, బుస కొట్టుకుని ఎక్కడ చూడ అనుకుంది అనుకుంటే రేపు బుస కొట్టడానికి మన గ్యారంటీ ఇంట్రెస్ట్. సత్యం పోయిన పొమ్మ వల్ల ప్రమాదం లేదు, కానీ అనుకున్న పొమ్మ వల్ల ప్రమాదం ఇవాళ దాని కోపంలో వచ్చే వాళ్ళు రేపు కోపం వస్తే బతుకుంది, రేపు కోపం వస్తున్నాడు దానికి. నేను శాశ్వత పరిష్కారానికి ఎందుకు కృషి చేయాలి, ఎందుకు కృషి చేయడం లేదు. నేను చేసే ప్రక్రియ వల్ల మనసు అలా శాంతిగా గంట రెండు గంటలు ఉంటాను, తర్వాత విచ్రంభిస్తాం. మొత్తం మీద అక్కడ ఉండే పాము ఎందుకు చేత మీరు దయచేసి సమస్యను పరిష్కారం చేయడానికి సిద్ధపడరు. ఒకవేళ ఈ జన్మలో తప్పించుకుంటాను అనుకోండి, మన మనసు ఈ జన్మలో తప్పించుకుంటే, మన అహంకారాన్ని జన్మలో తప్పించుకుంటాను అనుకోండి, వచ్చి జన్మలో పరిష్కారం చేయకుంటారు. ఆ జన్మలో కూడా తప్పించుకుంటాను అనుకోండి, ఇంకో జన్మలో కూడా భగవాన్ దగ్గర ఒకటి వచ్చాడు, యామ స్వామి మీ ఇంటికాడ ఉండాలి లేదు, ఎక్కడికో ఏ కొండల ప్రాంతాలకు పోతానన్నారు కదా, ఇల్లు విడిచిపెట్టేస్తావు, కాసాగూడ చదువుకుంటావు, నువ్వు కొండల ప్రాంతాలు వెళ్ళిపోతావు, ఏది మారుతుంది నీకు, ఇల్లు మారుతుంది, పరిసరాలు మారుతాయి, బట్టలు మారుతాయి, ఊరు మారుతుంది, దేశం మారుతుంది, నీ అహంకారం మారుతుందా. నీ ఇంటికాడ ఇప్పుడు నువ్వు అహంకారాన్ని జయించలేని, ఇప్పుడు కొండల్లోకి వెళ్ళి జయిస్తామని ఎక్కడైనా సిద్ధాంతం ఉందా, నిర్ధారణ ఉందా. ఇంటికాడ టైం కాఫీ తాగి టైంకి భోజనం చేస్తే నీకు అహంకారం జయించలేనప్పుడు కాఫీ దొరకని చోట, పూడి దొరకని చోట ఎక్కడో కూర్చుని అహంకారం జయిస్తాం ఎక్కడ. అంటే ఏది అహంకారం మనం జయించలేక ఇల్లు ఇచ్చిపెట్టేస్తే అహంకారం జయించలేదు, ఇందుకనైతే అహంకారం చేసి మాయే. నా కళ్ళకు కనిపిస్తుంది నీ ప్రపంచానంతా జయించి, నా మనసును కానీ నేను జయించలేకపోతే నేను ఏమి సాధించలేనట్టు జీవితం, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. నా కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచానంతా నేను యుద్ధం చేసి జయించాలనుకోండి, కానీ నా మనసును నేను జయించలేదనుకోండి, నేను ఏమి సాధించలేనట్టు లేక. ప్రపంచాన్ని జయించిన వాడు వీరుడు కాదు, తన మనసును జయించిన వాడుతాను. నీకు కళ్ళకు కనిపిస్తున్న ఈ జగత్తును జయిస్తున్న వీరుడు కాదు, నీ లోపల ఉన్న మనస్సును జయిస్తున్న వీరుడు, నువ్వు ధీరుడు, నువ్వు సూర్యుడు. ఎట్టి జాతి మనస్సు అనే సమస్యని పరిష్కరించరు. ఈ మనస్సు కల్పించే దేవుడు, మనస్సు కల్పించే మతము, మనస్సు కల్పించే గురువు కూడా కడుతున్నారు మీరు, కానీ మనస్సు అనే సమస్య ఎందుకు పరిష్కారం చేయరు? మీ భర్తల సంసారం కాదు, మీ మనస్సే సంసారం. మనవుల సంసారం కాదు, మీ మనస్సే సంసారం. మీ ఇల్లు సంసారం కాదు, మీ మనస్సే సంసారం. మీ పిల్లల సంసారం కాదు, మీ మనస్సే సంసారం. ఈ మనస్సు అనే సంసారాన్ని ఎందుకు మనం పరిష్కారం చేయడానికి సిద్ధపడుతుంది, ఎందుకు వాయిదా వేసుకుంటాం? నా అజ్ఞానం నేను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నా ఇంట్లో నేను వెళ్తే నాకు అడ్డొస్తారా? చేయండి, నాకు ఏదైనా రోగం అంటే నేను రోగం తగ్గడానికి నీ బిడ్డ నిండుతాను, నన్ను మెంగడానికి నన్ను మెంగొద్దని ఇంట్లో చెబుతున్నారా? ఎందుకు ఇంకోటి మీద గెంట్ చేయడం అవసరం, ఊళ్ళోడి మీద ఇంకోటి మీద గెంట్ చేయడం. నీ మనస్సు ఏం చేస్తుంటే దాని జోలికి రాకుండా ఇంకోటి మీద, విధువుల మీద, ఊళ్ళోడి మీద, ఇంట్లో ఎవరి మీద, భర్తల మీద, మేమల మీద, ఎవరి మీద గెంటేయమంటుంది, తప్పు అంట. తప్పు చేసింది మనసు అలాగే తింటారు. కొంతమంది ఏం చేస్తారు, నీకు దేహాన్ని శిక్షిస్తే దేహం ఏం చేస్తుంది పాపం, నించుంటే నించుని, కూర్చుంటే కూర్చొని, తినమంటే తినమంటే, నడవంటే నడుస్తుందని ఏం చేయమంటే చేస్తారు. దేహం ఏమైనా చేస్తున్నారు పాపం, దాని దేహం ఏమైనా చేస్తున్నారు, ఏమి చేయాలి? తప్పు చేసింది మనస్సు దెబ్బలు తిని, ఏం న్యాయం? మన మనసు ఏదైనా తప్పు చేసింది అనుకోండి, దెబ్బలు ఎవరు పడతాయి? దేహాన్ని పడతారు. తప్పు చేసింది మనసు చేస్తాను, దెబ్బలు ఏమో దేహం ఉంటుంది. నా మనసు ఇక్కడ కోడుకు రమ్మంటే ఈ దేహం వచ్చిందా, లేకపోతే నా మనసు చెప్పకుండా కోడుకు వచ్చేసింది. నా మనసు ఏమి చేయమంటే అది చేస్తాను, మంచి చేయమంటే మంచి చేస్తాను, చెడ్డ చేయమంటే చెడ్డ చేస్తాను. కానీ మనసు చేసే ప్రతి తప్పుకి దెబ్బలు ఎక్కింటాం. ఒకసారి నాకు అనుమానం వస్తాం, మనం శవాన్ని పూజిస్తున్నాము, శివుని పూజిస్తాం. కానీ మన రోజు శివుని పూజిస్తున్నాము, శవాన్ని పూజిస్తాం, శవాన్ని ఆరాధిస్తున్నాము, లేదా శివుని ఆరాధిస్తున్నాము. శివుని ఆరాధించింది కూడా ఈ శవం కోసం. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంకా నేను శ్రావణం చేసుకుంటాను అయినప్పుడు నెమ్మదిగా జాగ్రత్తగా కుదురుతూ ఉంటున్నాను, ఇది గొడవలు అయిపోయిన తర్వాత జాగ్రత్తగా చేసుకుంటాం. కొంతమంది ఇలా అంటారు, అది చేసింది కూడా మనసే. ఇప్పుడు దాని గొడవలు రాకుండా పిల్లలు పెళ్ళి అయిన తర్వాత నువ్వు చూడటం అని చెప్తున్నాను, అదే చెబుతున్నాను. అంటే వాయిదా వేయించడానికి ఎంతసేపు సమస్యను వాయిదా వేయించడానికి చూస్తాం. మీరు ఎన్ని విషయాలు తెలుసుకోకుండా మనసు తెలుసుకుంటున్నా, కానీ దాని గురించి దాన్ని తెలుసుకోకుండా తెలుసుకో. మనస్సు యొక్క మూలం తెలియకపోతే వాడు జ్ఞాని కాదు. అజ్ఞానానికి లోపల ఉన్నంతకాలం మనకి ఏం సమస్య పరిష్కారం కానట్టే. అయితే మేము మనం చేసే పూజల వల్ల జపాల వల్ల మీకు ఏమో ఇది దీనివల్ల ఉపకారం లేదని మీరు అడగవచ్చు. ఉపకారం ఉంది, తాత్కాలిక ఉపశారం. పాము కనిపించింది అనుకోండి, మనకి దానికి ఏం పాలిస్తే ఆ కాంచే పాలు తాగేసి పక్కన పడి ఉండొచ్చు. మరి రేపు పాజలుంటే రేపు కలుస్తుంది. మన అహంకారం కూడా కోర సర్పం కాదు. భయంకరమైన సర్పం ఎటువంటి మన అహంకారం కూడా. అసలు నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్పండి, మీకు అసలు ఏమి దుఃఖం లేదనుకుని మీకు దేవుడితోడు పనే ఉండదు. మీకు అసలు ఏమి దుఃఖం లేదనుకుని అసలు మీకు దేవుడితోడు పనే ఉండదు. మీరందరూ దేవుడు దేవుడు కావాలన్నా ఏం చేసుకుంటారు? దేవుడు మీకు అందరికీ దేవుడు కావాలి కదండి, ఏం చేసుకుంటారు దేవుడు?
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించండి. మీరు ఇంటికి వెళ్ళిపోయితే మీరు జాగ్రత్తగా కూర్చొని ఆలోచించండి. మీకు ఏ రకమైన దుఃఖం కనుక లేకపోతే మీకు దేవుడు సమస్య లేదు. ఇది మీరు గుండెలో పెట్టుకోండి. మీకు దుఃఖం ఏ రకమైన దుఃఖం మీకు లేదనుకుంటారు, మీకు దేవుడితో పని లేదు.
మీకు ఏదో దుఃఖం ఉంది కాబట్టి దాన్ని పోగొట్టడం కోసం దేవుడు సహాయం కోరుతున్నారు. మీలో ఏదో వెళుతుంది కాబట్టి ఆ వెళుతుంది తొలగించుకోవడం కోసం దేవుడు సహాయం మీరు కోరుతున్నారు. మీరు ఏ సుఖం కోరుతున్నారు, ఏ శాంతి కోసం మీరు దేవుడిని ప్రార్థిస్తున్నారు, ఆ సుఖం శాంతి మీలో కోరుతున్నాయి. మీ లోపల లేదని మీరు అనుకుంటున్నారు, ఇదే మాయ. మాయ అంటే ఏమి లేదు, నిజం అబద్ధంగా కనిపిస్తుంది, అబద్ధం నిజంగా కనిపిస్తుంది, ఇదే మాయ. మీరు పెంచుకోవాల్సిన ఆవేశం కదా ఆలోచన.
ఆవేశానికి గురి అయితే పాపం చేస్తాం, ఆలోచన నుండి నిదానంగా పుణ్యం చేస్తాం. మనిషి ఆవేశానికి గురి అయ్యిందంటే ఆ ఎక్స్టెంట్ వరకు పాపం చేస్తాం, ఆలోచన నుండి పుణ్యం చేస్తాం. మన ఆలోచన కల్ ఉండవలసింది ఆవేశానికి ఉండవలసింది. ఆవేశానికి లొంగుతున్నాం, ఆలోచనకు దూరం. మన ఇంచెలు కొబ్బరికాయ గొడవలో ఉన్నదని తరకాయ గొడవలు. మీరు పువ్వులతో ఏ విధంగా అయితే రాముడి విగ్రహాన్న కృష్ణుడి విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు, అలాగే సృష్టిని మీరు పనితో ఆరాధించండి. జ్ఞానం అదే మనం పువ్వులతో ఆరాధించడం నేర్చుకున్నాం, కానీ ఇంకా పనితో ఎలా ఆరాధించాలో నేర్చుకోవాలి. సత్యం అంటే సత్యం అంటే ఏమీ లేదు, సత్యాన్ని మనం ఆచరిస్తే ధర్మం. సత్యం వేరు ధర్మం వేరు కాదు, సత్యాన్ని మనం ఆచరణ పెడితే దాన్ని ధర్మం. మన అహంకారం పక్కన పెట్టి భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మనకి ఏమి ఇబ్బంది లేదు, జ్ఞానం కలిగిస్తాం. ఈ లోకంలో యాత్ర స్వప్నంలో వెళ్ళిపోతాం, పరలోకంలో స్వప్నం. జ్ఞానమే ప్రధానం అనుకుంటే, జ్ఞానకాంక్షే మనకు నిత్యం అని అనుకుంటే ముందు భయం పోవాలి. భయం వాడికి జ్ఞానం కాదు. మీకు ఏదైనా ఒక విషయం గురించి భయం వేస్తామనుకుంటే జ్ఞానం రాదు. మీరు దేని గురించి భయపడద్దు అది ముందు నేర్చుకోండి. దేని గురించి భయపడదు, ఏ విషయం గురించి భయపడద్దు, భయం లేకుండా ఉన్నదంటే మీకు జ్ఞానం కాదు. మరి దేనికైనా ప్రతి విషయానికి భయపడుతున్నాం అనుకోండి, మనలో కొద్ది గొప్ప జ్ఞానం ఉంటే ఊరిపోతుంది కదా. మీరు భయం లేకుండా ఉండాలి, దేనికి భయపడకండి. భారం అంటే ఈశ్వరుడి మీద. మీకు నిజంగా ఈశ్వరుడి మీద విశ్వాసం ఉందనుకోండి, మీకు ఎందుకు భయం వేస్తాను? మనకు నిజంగా ఈశ్వరుడి మీద విశ్వాసం ఉన్నమాటే కనుక నిజమైతే అసలు భయం ఎందుకు వస్తాను? ఈశ్వరుడి మీద భారం వేయగల శక్తి మనకుంటే భయం వేయాల్సిన పని అంటే మనకు మనం ఎప్పుడైతే భయం వేస్తుందో మనకు ఆలోచన తగ్గిపోతుంది, ఉన్నది కూడా మర్చిపో. అయ్యి భయం మనకు ఉపకారం చేస్తుంది, అపకారం చేస్తుంది, అపకారం చేస్తుంది. మనకు అపకారం చేసి భయాన్ని విడిచిపెట్టాలనుకుంటే అంత సంశయించి పట్టండి. భగవంతు అంటే భయం అని ఉండాలి, భగవంతు అంటే భక్తి అని ఉండాలి. భగవంతుడి అంటే భక్తి ఉన్నవాడు చెడ్డ చేసి, భగవంతుడి అంటే భయపడేవాడు చెడ్డ చేడు. నేను భయపడుతున్నాను అనుకోండి, భయం ఉంటేనే భగవంతుని తెలుసుకోలేదు అని నేను చెప్పేసి పాయింట్. అంటే భగవంతుడు ఏం చెప్పాడు, ముందు భయాన్ని చెప్పాడు, బీ ఫియర్లెస్. దైవీ సంబంధంలో ముందు భయం లేకుండా అన్నమాట భగవంతుడు. అభయం ముందు అభయం, కమాండర్ ఇన్ చీఫ్ సైన్యానికి ముందు అధిపతి ఉంటాడు. అలాగే మంచి గుణాలకు ముందు అభయం అని పెట్టాడు దైవీ సంపద. గొప్ప గుణాలు అనేక చెప్పాడు భగవంతుడు, కానీ గొప్ప గుణాలు అన్ని అన్నిట్లోని గొప్ప గుణం అభయం అని చెప్పాడు, నువ్వు భయం లేకుండా ఉందని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? భయపడతాడు భగవంతుడు తెలుసుకోలేరు కాబట్టి నువ్వు భయపడతాను. తిరిగి తప్పుడు అడ్డు వస్తుంది. ఒక ఉపనిషత్తులు చెప్పాడు, బలహీనతకి భద్రగతులు కాదు తెలియబడదు. ఎవడైతే బలహీనుడు, ఎవడైతే సోమరపోతూ, ఎవడైతే భద్రగస్తుడు, ఎవడైతే భయపడుతున్నాడో వారికి ఆత్మ తెలియబడదని చెప్పాడు. తిరిగి వాళ్ళకి కదా ఆత్మ తెలిసి అని మీరు భయపడొద్దని ఎందుకు చెబుతున్నానంటే, భగవంతుడు నేను తెలుసుకోవడానికి నా భయం కూడా నాకు అడ్డొస్తా ఉంటాను. ఎందుకు చేత నా భయం నాకు అడ్డొస్తుంది? నా అహంకారం ఎవరైతే మోహిస్తాడో నేను భయపడతాడో మోహాన్ని మరుక్కోలేరు. భక్తలేని మీరు ఏదంటున్నారు కట్టిలండి, మీకు ఎంపటం లేదా? భక్తలేని కట్టిలండి, నేను కట్టితో నా మోహాన్ని మరుక్కోవాలి. వారి జ్ఞానం ఇంకా గట్టిగా చెప్పాలా? నేను భక్తలేని కట్టి ఆ కత్తి నాకు ఈశ్వరుడు ప్రసాదించాడు. ఆ కత్తితో ఏం చేస్తాడు? నా మోహాన్ని నరుక్కోవడానికి ఆ కత్తి నాకు ఇచ్చాడు. నా మోహాన్ని నరుక్కోలేక కత్తి నాకు భగవంతుడిని తెలుసుకోవడానికి ఏ గుణాలు అయితే అడ్డుగా ఉన్నాయో అటువంటి దుర్గుణాలు భయంకరంగా ఉంది కాబట్టి ఆ భయాన్ని నుంచి పెట్టమని చెబుతున్నాడు ఉపనిషత్తు కాదు. ఇంకే భయపడేవాడు తను మోహించే వస్తువు నుంచి దూరం కాదు. ఏ మనిషికి అయితే పిరికితనం ఎక్కువ ఉందో ఆ పిరికివాడు తాను ఏ విషయాలు అయితే మోహిస్తున్నాడో ఆ మోహించే విషయాలు నరుక్కోలేడు పిరికివాడు. లక్షణం కవర్స్ డే మెనీ టైమ్స్ బట్ బ్రేవ్ ఓన్లీ వన్స్. పిరికివాడు రోజు చచ్చిపోతా ఉంటారు, రోజు అనేసారి చచ్చిపోతారు, కానీ భయం లేని వాడు జీవితం ఒక్కసారి కవర్స్ డే మెనీ టైమ్స్ బట్ బ్రేవ్ ఓన్లీ వన్స్. అంటే భయాన్ని ఎత్తి విడిచిపెట్టకుండా నడిపిస్తాడు. నా జ్ఞానాన్ని విరోధి కాబట్టి, జ్ఞానం విరోధి కాబట్టి భయాన్ని విడిచిపెట్టమంటాడు. నాకు భయం ఉంటే నాకు జ్ఞానం కలదు కాబట్టి భయాన్ని విడిచిపెట్టమంటాడు. నారాయణ గారు ఏం ప్రశ్న అంటే, చెత్త పని చేస్తాడు కదా, చెత్త పని చేయడానికి భయపడి ఉంటాడు. నారాయణ గారు అయిన ప్రశ్న సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు. సమాధానం చెప్పకుండా నేను జిందులు వెళ్ళేది. నిజంగా ధైర్యవంతి ఎవరు చెత్త పని చేయండి, పిరికివాడు చెత్త పని చేస్తాడు. నేను ఇంకో మనిషిని చదువుతాడు, నేను పిరికివాడు కాబట్టి నాకు చంపుతున్నాను.
నేను ధైర్యం ఎంతైతే మనం చంపవలసిన పని నాకు అది వాడు ఏది నాకు అపకారం చేయాలంటే నేనే కంగారు పడుతుంది చంపుతున్నాను. నేను పిరికివాణి కాబట్టి చెడ్డ చేస్తున్నాను, నేను పిరికివాణి కాబట్టి పాపం చేస్తున్నాను, నేను పిరికివాణి కాబట్టి దుర్మార్గం చేస్తున్నాను, నేను పిరికివాణి కాబట్టి లోకంలో చెడ్డ చూడవచ్చా. నిజంగా నాలుగు గంటకి ధైర్యం అంటే నాలుగు గంటకి సాగసం అంటే నేను చెడ్డ చేయొచ్చు. అదే మనిషి చెడ్డ పని చేస్తున్నాడు పిరికి లక్షణం కానీ ధైర్యం వచ్చే లక్షణం కానీ కాదు. ఈ సమాధానం చెప్పకుండా నేను పూర్వ నుంచి బయటకు వెళ్ళేది నాకు రోగం వస్తానంటే నాలో బలహీనత కాదు. నేను నిజంగా బలవంతుని అయితే ఈ పూలు నేను వస్తే పూలుల్లో కలరాలున్నాను నాకు అనుకోవచ్చు. నా శరీరం కనుక దుర్బలంగా ఉంటే, నా శరీరం కనుక బలహీనంగా ఉంటే పూలుల్లో కలరాలంటే నాకు కూడా వస్తా కాదు. అదేవిధంగా నా మనసులో కనుక దుర్గుణం లేకపోతే నేను చెడ్డ చేయాలి. రోగాన్ని నిరోధించుకునే శక్తి నా శరీరానికి సహజంగా ఉంటే నేను రోగగ్రస్తుల మధ్య నా శరీరానికి రోగం రాదు. మనిషి ఇంకో మనిషిని చంపితే అది ధైర్యం అని అనుకుంటాను. ధైర్యం కాదు పిరికితనం. ఏ రూపంలో చేసినా, ఎక్కడ చేసినా, ఎప్పుడు చేసినా, ఎందుకు చేసినా అది పిరికి ఒక లక్షణం. రావణాసుడు చేతులు ఎత్తిపోయాడండి, వాళ్ళు ధైర్యం ఎంతేనా? అది ధైర్యాన్ని మనం చెప్పుకోవచ్చు. రావణాసుడిని అది దొంగలంతా ధైర్యవంతులా పద్ధతినే చీకటిని వస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, వాళ్ళందరూ ధైర్యవంతులనే ధైర్యవంతులకి మనం లెక్కేసుకోవచ్చు. దొంగలంతా బస్ స్టాండ్లో మన చేతులు పాటలు కొట్టేస్తున్నారు, వాళ్ళు ధైర్యవంతులనే ఇలాగ అర్థం చేసుకోండి. సత్యత్ని చేస్తాం ఎవడు ధైర్యం శ్రీరామచంద్రుడికి ధైర్యం, రాముడికి రావణుడికి ఎత్తున జరుగుతుంటే రావణాసుడికి ఐదవని పోయి గురాలని పెట్టిపోయి రథమంతా పోయి శరీరం అంతా కూర్చుపడిపోయి రాముడికి రావణుడికి ఎప్పుడైతే యుద్ధం జరుగుతుంది, రావణాసుడు గుర్రాలని చచ్చిపోయింది, రథం అంతా పగిలిపోయింది, చేతిలో బాణాలు ఊడిపోయి తన శరీరం అంతా కూడా రక్తం అయిపోయింది. యుద్ధం చేయకపోతున్నాడు, యుద్ధం చేయడానికి చేతిలో శక్తి ఆయుధాలు. ఓ రావణ, నీ గుర్రాలు పోయినాయే, నీ రథం పోయిందో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేయి, స్నానం చేసి శుభ్రంగా భోజనం చేయి, భోజనం చేసి రాత్రి విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు ముందు కొత్త గుర్రాలు వేసుకురా, కొత్త రథం వేసుకురా, మరి కొత్త ఆయుధం వేసుకురా, ఏ పెద్దం చేస్తాను, నేను ఇంటికి వెళ్ళిపోను. వాడు ధైర్యం వచ్చింది అందుకని శక్తిహీనుడిగా ఉన్నాడని బాణం తోటి చంపలేదు రాముడు. వాడు ధైర్యం అంటే ఇక్కడ చేతన ఎత్తిపోయిన రావణాసుడు ధైర్యం తర్వాత శాస్త్రం అర్థం చేసుకోలేము. రావణాసుడు ధైర్యం అంటే ఇక్కడ రామచంద్రుడు ధైర్యం. ఈ రోజున ఒక మంచి గుణం మనం సాధించలేకపోతున్నాం అంటే, ఒక మంచి పని మనం సాధించలేకపోతున్నాం అంటే, ఉదాత్తంగా జీవించలేకపోతున్నాం అంటే, ఉన్నతమైన భావాలతో వెళ్ళలేకపోతున్నాం అంటే భయం కారణం. ఇలా మనలో చెడ్డను విడిచిపెట్టి మంచిని ఆహ్వానించలేకపోతున్నాం అంటే భయం కారణం. లేకపోతే మనం హృదయంలో ఉన్న భావాలు ధైర్యంగా చెప్పలేకపోతున్నాం అంటే భయం కారణం. కొంతమంది వాళ్ళ మనస్సులో మాట కూడా పైకి చెప్పలేదు భయం వల్ల, అలా జీవితం పుడుతున్నాడు అరిగిపోయి కాలిపోయి రాలిపోతారు. దీనికి అంతా ఏమి కారణం? భయం కారణం. భగవద్గీతలో భగవంతుడు మంచి విషయాలు చెబుతుంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో వాటిని పక్కన పెట్టి బయట పడేసి భగవంతుడి విషయాలు మీ హృదయంలోకి తీసుకోలేకపోతున్నాడు భయం కారణం. మనం ఏ విశ్వాసాన్ని అయితే నమ్మాము, ఏ ఆదర్శాన్ని అయితే నమ్మాము, ఏ ఐడియాలిస్ని అయితే నమ్మాము, అవి తప్పని మనం తెలిసినప్పుడు అవి విడిచిపెట్టలేకపోతానంటే భయం కారణం. నేను ఒక మంచి విషయం చెప్తాను అనుకోండి, నేను చెప్పిన విషయం మంచి అని మీకు తెలుసు అనుకోండి, కానీ ఇంతకు ముందు మీరు ఒక దాన్ని నమ్ముతున్నారనుకోండి, మీరు నమ్మే విషయం చెడ్డను కూడా మీకు తెలుసు అనుకోండి, కానీ దాన్ని విడిచిపెట్టేది నేను చెప్పిన విషయాన్ని గ్రహించడానికి కూడా ధైర్యం ఉండాలి, లేకపోతే రాదు. చాలా మహాశైలరా, మనకు భగవంతుడి మీద ఎంత విశ్వాసం కలుగుతుంది, భగవంతుడి మీద విశ్వాసం ఎంతో కొంత ఉంది, కానీ విశ్వాసం కన్నా మన వాసన యొక్క బలం ఎక్కువ. కానీ పోరుగు 8000 మంది జనం ఉన్నారనుకోండి, 8000 మంది జనం వచ్చి ఇక్కడ కూర్చున్నారు, మీరు భక్తులు కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకి శ్రద్ధగా కూర్చుని పెట్టండి. అది ఎంతో కొంత మీకు ఈ భక్తి సంబంధించిన వాసన ఉంది, లేకపోతే ఎందుకు రాలి కదా మీరు ఇక్కడికి వచ్చి 3 గంటల చెప్పి ఇక్కడ కూర్చోరు కదా. అయితే మీకు ఎంతో కొంత భక్తి ఉంది, భగవంతుడి మీద విశ్వాసం మీకుంది. అయితే భగవంతుడి మీద మీకున్న విశ్వాసం కంటే మీకున్న ప్రకృతి వాసన యొక్క స్ట్రెంగ్త్ వాటి బలం ఎక్కువ ఉంది. దీని బలం తప్పు, ఆ బలం ఈ బలం అంచేస్తాం. మీకు ప్రకృతి సంబంధించిన వాసనలు భగవంతుడికి సంబంధించిన వాసన అంచేస్తాం. అంటే ఆ బలాన్ని తగ్గించుకోవాలి, ఈ బలాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఆ బలాన్ని తగ్గించుకుని ఈ బలాన్ని పెంచుకోవడానికి కదా భయం చేయాలి. నా పాయింట్ మీకు అర్థం అవుతుంది. ఏదైతే మీ శరీరానికి చెడ్డని మీరు అనుకున్నారో, ఏదైతే మీ మనస్సుకు చెడ్డని మీరు అనుకున్నారో, ఏదైతే మీ క్షేమానికి చెడ్డని అనుకున్నారో, ఆ విషయాన్ని మీరు వదిలేయగలగాలంటే మీకు ధైర్యం ఉంటారు. కొంతమంది ఇలా రాజీ పడుతూ ఉంటారు, మీరు చెప్పిన కొన్ని మీరు ఒప్పుకుంటామండి, నేను చెప్పి మీరు కొన్ని ఒప్పుకుంటాం, అలా రాజీ పేరనుకుంటున్నారండి. కాంప్రమైజ్ అనే సమస్యలే అక్కడ. మీరు అనుకునే మూట కట్టో పక్కన పెట్టండి, భగవంతుడు చెప్పిన ప్రతి మాట నమ్మండి, విశ్వసించండి. విశ్వసిస్తే సొమ్ము విశ్వాసం లేకపోతుంది. భగవంతుడు చెప్పిన విషయాలు మీరు నమ్మటానికి కూడా మీ భయం మీకు అడ్డొస్తాను, మీ భయం మీకు అడ్డొస్తాను కాదు నేను అనుకోలేదు. మీ భయం మీకు అడ్డు రాకపోతే ఏం చేస్తుంది? మీ భగవంతుడి మాట మీరు నమ్మకండి. భగవంతుడు అన్నారు, మీరు ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ నన్ను హృదయపూర్వకంగా విశ్వసిస్తే వాడు కూడా నా భక్తుడు అని చెప్పారు కృష్ణుని. నా పట్ల విశ్వాసంలో తీసుకుని లోపం లేకుండా ఉంటే మీలో ఏదైనా లోపాలన్నా సరే, లోపాలన్నా సరే, ఆరు తన దోషాలు నాటేస్తుంది. నా పట్ల పరిపూర్ణ విశ్వాసం తన మీకు ఉంటే మీలో దోషాలను నాటేసి మీకు మోక్షాన్ని ప్రసరిస్తాను. సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణం రజ దాంతో సర్వ పాపేభ్య మోక్ష విషయాన్ని నాశించారు. అర్జున సర్వధర్మాన్ని పరిచర్య నీ జీవరక్షణ విడిచిపెట్టవలేదు. మీ దైవం మూట కట్టుకు పక్కన పెట్టి ముందు నీ మనస్సు యొక్క లక్షణాలని, నీ అహంకారం యొక్క లక్షణాలని, నీ చెవి లక్షణాలని, నీ పొగరపోతానని గెలిచినట్టు కదా ఏమి జాలి లేకుండా విడిచిపెట్టి ఈ మీద నువ్వు జాలి పడకు. ఇది ఎక్కడి వాడి మీద జాలి పెట్టి జాలి పడచ్చు, కానీ నీ అహంకారం మీద నువ్వు జాలి పడకు. నీ మీద నీ జాలి పడకు. అహంకార లక్షణాలు జీవ లక్షణాలు విడిచిపెట్టు. సర్వధర్మాన్ని పరిచర్య అని ధర్మాన్ని విడిచిపెట్టు. సర్వధర్మాన్ని పరిచర్య అహం కో నేను నిన్ను స్పష్టంగా చెబుతున్నాను. స్వచ్ఛమైన అవగాహన పెట్టుకుని ఇదే తండ్రి చేస్తున్నాను. కేవలం ప్రవేశం తండ్రి మ్యాథమెటికల్ అక్యూరెసీ 6, 3, 9 ఎంత కరెక్ట్ భగవంతుడు చెప్పిన మాటలు కూడా భగవద్గీత చెప్పిన అంత యాక్యూరెసీ. భగవద్గీత పులకాంత్ర భగవద్గీత ప్రతివర్తనాన్ని సర్వధర్మాన్ని పరిచర్య మనం ఏకమే శరణం అయితే నన్ను ఒక్కడిని శరణం వేడుకు. ఆత్మ నన్ను అంటే శరీరానికి కాదు, ఆత్మ మొత్తానికి శరణం వేడు. నిరంతరం నన్ను క్షమించాలి ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ పెద్ద కూర్చున్న పెద్దలందరూ కూడా నన్ను క్షమించాలి ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే ఒక ఆత్మను తప్పించి ఆ రోజు దేవత, ఈ రోజు నాకు దేవత, ఆ రోజు నువ్వు దేవత, ఈ రోజు నువ్వు దేవత చేసిన ఏషి అక్కడ ఎవడైతే ఆత్మని లక్ష్యంగా పెట్టుకున్నాడో, ఎవడైతే ఆత్మని ఉపాసిస్తున్నాడు, ఎవడైతే ఆత్మ కోసం జీవిస్తున్నాడు, ఎవడైతే అవసరమైతే ఆత్మ కోసం మరణిస్తున్నాడు వాడి పేరు గురించి వాడి ప్రధానం పరిచర్య. మా ఏకం శరణ వచ్చే నా ఒక్కరి శరణ వెళ్ళి మా ఏకం శరణ వచ్చే మా ఆత్మని ఆత్మని గురించి నువ్వు ఆత్మని ఉపాసిస్తుంటే, నువ్వు ఆత్మ కోసం జీవిస్తుంటే, ఆత్మ కోసమే నీ యొక్క జీవరక్షణాన్ని విడిచిపెట్టుకుంటే నేను నిన్ను స్పష్టంగా చూస్తాను. అనుమానం లేదు, అనుమానానికి ఆస్కారం లేదు, అనుమానం పెరిగిపోతున్నాడు. వారి స్పష్టంగా నిన్ను కలిసి ఉపాసిస్తుంటే, అనుమానం పెట్టుకుంటున్న ఉపాసిస్తుంటే నేను నిన్ను సర్వ పాపేభ్యో అన్ని పాపాల నుంచి విడుదల చేస్తాను స్పష్టంగా డిక్లేర్ చేశాడు. ఇక్కడ మీరు లోపాలు ఉండొచ్చు, మీరు పాపాలు ఉండొచ్చు, మీరు బలహీనతలు ఉండొచ్చు, మీరు కోరికలు ఉండొచ్చు, నేను ఉన్నా సరే నేను అన్నింటికి విడుదల చేస్తాను. మీరు ఇప్పుడు విడుదల చేస్తారు నా పట్ల మీకు నేను విశ్వాసంలో కనుక లోపల. ఈ ప్రపంచంలో ఉన్న సంపదను చూసే మురిచిపోయేవాడు, కానీ భగవంతుని చూసి మురిచిపోయే భక్తులు ఎక్కడున్నారు? ప్రతి మనిషి నాకు అర్థం తెలియదు. ప్రపంచంలో మీకున్న వస్తువులు చూసి, మీకున్న గుడ్డలను చూసి, మీకున్న పరిసరాలను చూసి, మీకున్న ఇల్లును చూసి, మీకున్న బ్యాంక్ అకౌంట్లు చూసి మీరు మురిచిపోతున్నారే. నాకు భగవంతుడు ఉన్నారు, మీ భగవంతుని చూసి మురిచిపోయే భక్తులు ఎక్కడున్నారండి? ధనమదనం, విద్యామదనం ఇవన్నీ కూడా భగవంతుని దూరం చేస్తానండి. నీకు ధనం వల్ల గర్వం వస్తాంటే, విద్య వల్ల గర్వం వస్తాంటే, నీకంటే ధనం గొప్పది, నీకంటే విద్య గొప్పది, మీరు దేవుడు ఎక్కడ తెలుస్తాడు అయ్యా? చదువుకు బానిసలు, ధనానికి బానిసలు. చదువుకు బానిసలేని మీకు, ధనానికి బానిసలేని మీకు, కీర్తికి బానిసలేని మీకు దేవుడు కావాలా? దేవుడు తెలుస్తాడా? మీరు చేతిలో డబ్బు ఉండొచ్చు, డబ్బు చేతులు తిరగకూడదు. మీ హృదయంలో చదువు ఉండొచ్చు, చదువు చేతులు తిరగకూడదు. అవి లోపుగా ఉండాలి, అప్పుడు మీకు మంచి చేస్తాయి. సర్వధర్మాన్ని పరిచర్య నాకు ఏకం చేయడం అహంకార సర్వపాపని మోక్షయిష్యామి. మీకు మోక్షం ప్రసాదిస్తాను వచ్చిన నా సూచి మళ్ళీ దుఃఖపడదు, నా సూచి మళ్ళీ ఏడవ, మళ్ళీ దుఃఖపడదు, అలా దండ పెట్టుకోకు, అలా రోదన చేయి. నా సూచి కానీ దండపడదు, నేను పూర్తిగా విశ్వసించు. నిన్ను విడుదల చేసే బాధ్యత నాలుగు వచ్చు. నేను అజ్ఞానంలోంచి, అహంకారంలోంచి, మోహం నుంచి నేను విడుదల చేసి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ జన్మ మరణ చక్రంలోంచి, ఈ ప్రకృతిలోంచి, ఈ ప్రకృతి వలయంలోంచి, ఈ మాయలోంచి, ఈ జైలులోంచి నేను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది వచ్చిన హృదయపూర్వకం నన్ను విశ్వసిస్తుంటే. భగవంతుని చెప్పిన అభిప్రాయంతో మీ ఏమైనా విరుద్ధంగా ఉంటే మీ భావాలని, మీ భావాలను త్యాగం చేయండి భగవంతుని కోసం. ప్రపంచిక విషయాలు కూడా మనం మద్దతున్నాం, కానీ భగవంతుడి సత్యాలు మనం మద్దతున్నామండి. ఎల్లారి లేచినారు, రాత్రి పడుతున్నారు, మనం స్మరించేది లోకాన్ని, జీవించేది లోకం. నేను ఈశ్వరుడికి జ్యోతిరసం విడుదలకి అని చెప్పి కూర్చోడం. ఏ విషయాలైతే మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవడానికి, నైతికంగా అభివృద్ధి అవడానికి, భౌతికంగా అభివృద్ధి అవడానికి ఏ విషయాలైతే మీకు అంతొస్తున్నాయో అది విశేషం విడిచిపెట్టండి. ఇట్ ఇస్ పాయిజన్, ఇట్ ఇస్ రియల్ పాయిజన్, ఇట్ ఇస్ రియల్ పాయిజన్. సమస్యను సృష్టిస్తుంది మనస్సు కంటే పెద్ద సమస్య ఏమి లేదు. ఈ మనస్సు అనే సమస్యను పరిష్కరించడానికి ఈ జీవితంలో ఎంతకాలం నుంచి ఖర్చు పెడతాం? దేహం మారచ్చు, ఈ ఊరు మారచ్చు, ఈ జాతి మారచ్చు, ఈ దేశం మారచ్చు, ఈ లోపం మారచ్చు, కానీ మనస్సు ఎంతకాలం అవుతుంది అంతకాలం సంసారం కూడా వస్తుంది. మనిషి కూడా నీడ ఏదైతే వస్తుందో మనసు అంతకాలం సంసారం కూడా వస్తుంది. మన భగవంతుని ప్రేమిస్తున్న అన్న విషయంలో కపటం కనుక లేకపోతే తప్పనిసరి మన అహంకారం మీద కలిగిపోవడం మీద కపటం రాదు. ఎందుకు కాకపోతే కాదు, మన యథార్థం చెప్పడానికి లోకానికి భక్తులు అంటే దేవునికి భక్తులు కావాలి. మా అందరి భక్తులు నేను కాదంటలేదు, కానీ లోకానికి భక్తులు దేవుడు. లోకానికి దగ్గరగా ఉన్నాం, లేదా దేవుడికి దగ్గరగా ఉన్నాం, మీ వరకు మీకు చెప్పడం లేదా? నాకే చెప్పించాలని మీరు మీ నేత మర్యాదగా ఉంటాయి. అన్ని మాటలు నాకే చెప్పించడం మీకు ఎవరు మర్యాదగా ఉంటాయి? పరమేశ్వరుడు మీ అందరి హృదయాల్లో మీ ఆత్మలోకంలో ప్రకాశిస్తున్న స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాడే, ఆ స్టేట్మెంట్ మనం మర్చిపోయి ఈ దేవుడని, ఆ దేవుడని, ఈ దేవుడని, ఆ దేవుడని, అక్కడని, ఇక్కడ ఈ గురువు అని, ఆ గురువు అని మన హృదయంలో సజీవున్నామని ఈశ్వరుని వదిలేసి సోదర మహాశైలరా, మీకు కళ్ళకు కనిపించే బయట విగ్రహాలకు ఉపాసన కోసం నిజమైన దేవుడికి హృదయంలోనే ఉన్నాడు. విభూతి యోగంలో భగవద్గీత విభూతి యోగంలో మొట్టమొదటి భగవంతుడు చెప్పింది ఏంటంటే మీ అందరి హృదయాలు ఆత్మగా ప్రకాశిస్తున్నాను. ముందు చెప్పే తర్వాత నేను రాముని, కృష్ణుని, కుమారస్వామిని చెప్పాడు, కానీ ముందు అది చెప్పదు. నా మాట నమ్మండి, నా మాట నమ్మండి, నేను చెప్పిన మాటలు మీకు అబద్ధం అనుకుంటే విభూతి యోగం మీరు చదవదు. రాతి మనుషులందరికీ రాతి దేవుళ్ళు చూపిస్తేనే కానీ వీళ్ళకి బుర్ర పట్టదు.
మీ తల్లి కడుపు నుంచి మీ శరీరం బయటకు వచ్చింది, అది వేలాది మళ్ళీ ప్రయాణాలు చేశారు కదా యాత్రలకు, ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి, కొన్ని వందల మైళ్ళు కొన్ని వేలు మైళ్ళు ఈ పాటికి ప్రయాణాలు చేస్తుంటారు కదా. మీ హృదయంలోకి ఒక అంగుళం దిగదు మీరు, మైలు వెళ్ళొద్దు మీరు, మీ హృదయంలోకి ఒక అంగుళం దిగండి. అప్పుడు హృదయంలో ఆత్మలు ఎలా ప్రకాశిస్తుందో భగవంతుడు మీకు తెలుస్తుంది, ఆ రుచి మీకు తెలుసు, ఆ కాంతి మీకు తెలుస్తుంది, ఆ దేదర్శి మీకు తెలుసు. మీరు మైళ్ళు ప్రయాణం చేయొద్దు, పర్వాంగులు ప్రయాణం చేయొద్దు, మీ హృదయంలోకి ఒక అంగుళం దిగండి, ఒక అంగుళం, ఒక అంగుళం దిగండి, ఒక అంగుళం, ఒక అంగుళం దిగితే అప్పుడు ఈశ్వరుడు యొక్క తేజస్సు ఎలా ఉంది మీకే తెలుస్తుంది. మిమ్మల్ని మైలు ప్రయాణం చేయమంటున్నది, పర్వాంగులు ప్రయాణం చేయమంటున్నది. మీ చేతులు కలపకండి, మీ కాళ్ళు కలపకండి, మీ తలకాయ కలపకండి, మీ ఇంద్రియాలు కలపకండి, మీ మనసుతో మీ హృదయంలో ఒక అంగుళం దిగడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఏమి శ్రమ పట్టడం లేదండి, మిమ్మల్ని ఏమి కుర్చీల మీద కూర్చోమటం లేదు, చాపల వేసి కూర్చోమటం లేదు, మంతాల మీద కూర్చోమటం లేదు, మీరు ఎక్కడ ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోండి. కానీ ఒక్క అంగుళం లోపల దిగడానికి ప్రయత్నించి ఒక అంగుళం చాలండి. వేలాది మైలు బాహ్యంగా ప్రయాణాలు చేశారే, పర్లాంగులు కూడా నేను ప్రయాణం చేయను అడగటం లేదే, అందరు నా హృదయం అందరి హృదయంలో పరకాయిస్తున్న పరమేశ్వరుని తెలుసుకోవడం కోసం ఒక్క అంగుళం లోపలికి దిగలేరా? ఒక ఇంచి మాత్రమే, ఒక అంగుళం దిగండి లోపల. పర్లాంగులు కూడా వద్దు, ఒక అంగుళం దిగండి. 100 సంవత్సరాలు జీవించి ఒక అంగుళం కింద దిగలేకపోతే శరీరం విడిచిపెడుతున్నా. సత్యజ్ఞానము లేని జన్మ ఫలం ఏమి ఒప్పుగా రాదు ఇలా అరుణాచల. జ్ఞానం రాకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే సాధించి ఏముంది అరుణాచలేశ్వర? జ్ఞానాన్ని సంపాదించడం మానేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఈ శరీరం ఏం సాధించినట్టు? ఎన్ని బస్తాలు బియ్యం అన్నం తిన్నాం, ఏం సాధించాం? గౌతమ బుద్ధుడు అన్నాడు, నా శరీరమే నా కూడా రానప్పుడు నా శరీరం తొలి సంపాదించి నా కూడా వస్తుంది, నా శరీరమే నా కూడా రానప్పుడు నా శరీరమే నా కూడా రానప్పుడు నా శరీరం తొలి సంపాదించి నా కూడా వస్తుంది. పోనీ నా శరీరమే నా కూడా రావటం లేదు, నేను మరణించిన తర్వాత పోని ఈ మాట వదిలేదు. నేను ఎంతో వృద్ధిగా ప్రేమించుకుని నా శరీరం ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించుకుని నా శరీరం నా కూడా రానట్టు మీరే వస్తారు. నా కూడా నా కాళ్ళు నా కూడా రావటం లేదు, నా చేతులు నా కూడా రావటం లేదు, నా తలకాయ నా కూడా రావటం లేదు, నా శరీరం ఒక్క భాగం కూడా నాకు రావటం లేదు. నా కూడా వస్తాను, నేను చచ్చిపోతే నా కూడా వస్తుంది, మీరే వస్తారు. నాకు జ్ఞానము లేని జన్మ ఫలం నేను ఒప్పుగా రాలేదు. జ్ఞానం సంపాదించకుండా ఆత్మను తెలుసుకోకుండా ఎవడైతే తను తాను తెలుసుకున్నాడో వాడి జ్ఞానం, ఎవడైతే సత్యాన్ని తెలుసుకున్నాడో వాడి జ్ఞానం, ఎవడైతే తన స్వరూపంలో ప్రకాశిస్తున్న ఆత్మను తెలుసుకున్నాడో వాడి జ్ఞానం, తన తాను తెలుసు ఎవడైతే తెలుసుకోలేదు వాడు ఎంత తెలుసుకున్నాడో అజ్ఞానం. అంటే జ్ఞానాన్ని పొందకుండా శరీరానికి ఆయన విడిచిపెట్టి శరీరం ఎందుకు వచ్చింది? ఈ జన్మ యొక్క ఫలితం ఏమి సాధించింది? జ్ఞానాన్ని పొందకుండా నీవు ఎన్ని సాధించినట్టు ఓటు లేనిస్తున్నారు. మన జ్ఞానాన్ని పొందకుండా మీ జీవితంలో ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ, ఎన్ని సాధించినప్పటికీ ఒకటి లేనిస్తున్నారు, ఒకటి లేనిస్తున్నారు. సున్నకి వెళ్ళి సున్నకి విలువంతంలో మన జ్ఞానాన్ని సంపాదించకుండా శరీరం పోయించడం మనం సాధించింది ఇందువంటి. మీరు మేళ్ళ కట్టచ్చు, నిధులు కట్టచ్చు, ఎకరాలు పోయేసుకోవచ్చు, రూపాయలు సంపాదించవచ్చు, ఎంతో ఐశ్వర్యాలు మీరు పెంచుకోవచ్చు, కానీ ఇవన్నీ మీరు సంపాదించుకుంటే కానీ జ్ఞానం లేకుండా ఈ మటుకు సంపాదించి మీ శరీరాన్ని విడిచిపెడితే ఇవన్నీ ఊటి లేని సున్నారు. మనం కళ్ళు ఉండి చూడలేకపోతున్నాం, చెవులు ఉండి వినలేకపోతున్నాం. మీకు నచ్చిన మాట ఒకటి పుచ్చుకోండి, మీకు నచ్చిన మాటే, మీకు ఇతరమైన మాటే, మీకు నచ్చిన మాట ఏదో ఒక మాట తీసుకోండి, దాని హృదయంలో మరణం చేసుకుని నానబెట్టుకో. ఇప్పుడు నేను ఏదో కొన్ని మాటలు చెప్పాను కదా, అన్ని మాటలు మీరు వద్దు, ఇక్కడ వదిలేనుకో, ఇక్కడ దించే మరి మోసుకెళ్తారా ఇంటికి మీరు? పై మాటలను మోసుకెళ్తారా? మీ మొత్తం బరువు అవుతాయి, మొత్తం మాట్లాడి మీరు ఇంటికి మోసుకెళ్ళొద్దు. మీకు నచ్చిన మాట ఒక భోజనం వేసుకోండి, మీ కొంగు కట్టుకోండి, మీకు నచ్చిన మాటే, మీకు నచ్చిన మాట కొంచెం మీ గుట్ట కళ కట్టుకోండి, మీరు లేదు మీ భోజనం వేసుకోండి, ఇంటికి పట్టుకెళ్ళండి, మొత్తం అన్ని వద్దు, ఒక్క మాటే తీసుకోండి. ఆ ఒక్క మాటను మీ జీవితంలో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ మెడిసిన్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడో
లాయర్ లాని ఎలా ప్రాక్టీస్ చేస్తాడు, ఫిలాసఫర్ ట్రూత్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాడు, అది మీకు నచ్చిన మాట, మీరు నచ్చిన మాట దాన్ని ఆచరణలో పెట్టండి, మీకు జ్ఞానం వచ్చింది, మీకు నచ్చిందే, మీకు ఇతరైన వేసుకుని తినడం కూర, కూర మీకు ఇతరైన కూర వేసుకుని తినడం కూర, మీకు ఇష్టం లేని కూర వేసుకుని తినడం కూర, మీకు ఇతరైన వేసుకుని నాలుగు మెతుకుని తినండి, మీకు ఇతరైన వేసుకుని తినండి, అయితే మీకు నచ్చిన మాట ఒక మాట తీసుకోండి, ఆ మాటను మీరు ఆచరణలో పెట్టండి, మీరు మనం అంచు, మీకు నచ్చిన మాట నాకు వదిలి, మీ నచ్చిన పట్టుకోండి, మీ మనవలను జ్ఞాపకం ఉంచుకోమని మీకు చెప్పాలి, మనవలను జ్ఞాపకం ఉంచుకోమని మీకు చెప్పాలి, అది చెప్పక్కర్లేదు, దేవుడు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాలి, ఏం జ్ఞానం ఉందండి,